పావులో అంతేనయ్యా నీ సిద్ధి విలువ. కుబ్బరులని దాటానికి పావులో తీసుకుంటారు. నువ్వు నీటి మీద నడవగలిగావు అంతే కదా, పావులో తీసుకో వెళ్ళిపో అన్నట్ట. సిద్ధుల్ని తక్కువ చూడటానికి కారణం అది, వాసన చూడగలగటము. స్పర్శ శబ్దస్పర్శ రూప రసగంధాలు మనకి ఏ రేంజ్లో ఉన్నాయో ఆ రేంజ్ చాలు మనం ఉపయోగించుకోవటానికి. అంతకంటే ఎక్కువ రేంజ్కి మనం వెళ్ళక్కర్లే. వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయత్నంలో కుండలీ శక్తిని ఉపయోగించుకోకుండా కేవలము యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని, టెలిస్కోపు మైక్రోస్కోప్ ఉపయోగించుకుని ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోపలికి మనం వెళ్ళగలుగుతున్నాం, దానికి అనంతమైనటువంటి సాధనాన్ని వ్యర్థం చేసుకోవటం ఎందుకు అని. అంతకంటే అది తప్పు అంటే లేదు, ఆ సాధనను చెయ్యొద్దని కూడా అంటే లేదు గురువుడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక మైక్రోస్కోప్ పట్టుకు చూస్తే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటివి మీకు కనిపిస్తుంది. అణిమ లహిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈ సిద్ధులన్నీ అలాంటివే. వీటిని భౌతికంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దృష్టి ఉంది, దూరదర్శన్ ఉంది. పూర్వకాలం ఒక సంజయుడికి దూరదర్శన్ ఉంది, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ ఉంది. దూరదర్శన్ లేని ఒక దూరదర్శన్ కాదు, మల్టీ ఛానల్ దూరదర్శన్ ఉంది. జీటీవీ కూడా ఉంది, స్టార్ టీవీ ఉంది, ఎంటీవీ ఉంది, రకరకాల దూరదర్శన్లు ఉన్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్పు వస్తున్నాను అంటే, సాధనలో ఏ సాధన చేయటం మనిషికి ఉపయోగకరమో, ఏ సాధనలో అనవసరమో కూడా మనం తెలుసుకోవాలి. ఈనాడు కిందనున్నటువంటి 5 చక్రాల గురించి సాధన చేయవలసిన అవసరం లేదు. భౌతిక జగత్తులో ఆ సాధన ఆకాశగమనం. ఆకాశగమనం ఏముంది, మీరు కాస్త డబ్బు ఖర్చు పెట్టగలిగితే అందరూ ఆకాశగమనం చేసేయచ్చు, ఏరోప్లేన్ ఎక్కేయచ్చు. ఆకాశగమనం సిద్ధి మీరు పొందారనుకోండి, విశుద్ధ చక్రం మీద సాధన చేసి ఏం లాభం లేదు అండి. ఏం చేసుకుంటారు దాన్ని, దూరంగా వస్తువుల్ని మీరు చూడగలరు. ఏం చేసుకుంటారు దాన్ని, రామకృష్ణ పరమహంస వేసిన క్వశ్చన్ అదే, చమత్కారాలు వద్దంటనే ఏం లాభం అన్నాడు. అంచేత ఈ 5 చక్రాలు ప్లస్ మనస్సు వీటన్నిటినీ కూడా కలిపి ఎవడైతే ఉపయోగించుకోవటం నేర్చుకుంటాడో వాడు తత్ సవితురు వరేణ్యం అనేటటువంటి ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రథమ పాదాన్ని దాటివేసినట్టే. తన పరాప్రకృతి స్వరూపంలో ఈ మహాసత్తా శ్రద్ధాంజలి సమారోహంలో దేవపుత్రుల ఆర్తిని విని ఇప్పుడు అవతరించింది. శపథ సమారోహం యొక్క దుర్గా స్వరూపము ఆమె వరదానమే. దానితో ఉత్సాహము పొందిన దేవ సముదాయము దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర ఘోషణ చేసింది. ఈ యజ్ఞ పరంపరలో తాంత్రిక దృష్టిలో ఇది అండర్లైన్ చేసుకోండి, పుస్తకం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా నోట్ చేసుకుని దీని గురించి ఆలోచించండి. చాలా విషయాలు ఏంటి అంటే మననం చేసుకుంటే మీకు జ్ఞానాన్ని ఇచ్చేది మంత్రము. మంత్రానికి మామూలు పదానికి తేడా అది, మామూలు పదానికి ఒకే అర్థం ఉంటుంది. మంత్రము ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఇక్కడ చూడండి, ఇది ఈ యజ్ఞ పరంపరలు, ఏ యజ్ఞాలు అయితే మనం ఇక్కడ చేస్తున్నాము, ఎక్కడ ప్రపంచంలో యజ్ఞము జరిగినా కూడా ఈ యజ్ఞ పరంపరలు తాంత్రిక దృష్టిలో సూర్యచక్రములో కేంద్రితమైన ఉపాసనా దృష్టితో సవితా ప్రధానమే జరుగుతాయి. తాంత్రిక దృష్టిలో సూర్యచక్రంలో ఉపాసనా దృష్టితో సవితా ప్రధానమే జరుగుతాయి. అది ఈ పుస్తకం అంతా పూర్తయ్యాక మనకు అర్థమవుతుంది. అది ఈ పదాన్ని మళ్ళీ అప్పుడు మనం తిరిగి తీసుకొద్దాం. తాంత్రిక దృష్టిలో సూర్యచక్రంలో కేంద్రితం అవుతుంది, ఉపాసనా దృష్టిలో సవితాపరంగా జరుగుతుంది. అశ్వమేధ యజ్ఞమైన విధానము ఈ దేవాసుర సంగ్రామం పరిధిలోకే వస్తుంది. దేవ సంస్కృతి ఒక ధర్మము కాదు, అది సచ్చింతనము, సత్కర్మల సద్వ్యవహారాల మారుపేరు. యజ్ఞము దేవ సంస్కృతి మేరుదండము. పొద్దున్న ప్రాణవిద్యకి గాయత్రికి తేడా లేదు అని మనం తెలుసుకున్నాం. పొద్దున్న మనము శ్వాసకి గాయత్రికి, శ్వాసకి విద్యుత్కి మధ్య తేడా లేదు అని తెలుసుకున్నాం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండిపోయి స్విచ్ ఆన్ చేయకుండా ఉంటే ఎంత విద్యుత్ ఉంటే ఏం లాభం? ఆ విద్యుత్ని ఉపయోగించుకోవటానికి ఆ సర్క్యూట్ పూర్తి చేసి ఆ కనెక్షన్ ఇచ్చేటటువంటి ఒక విధానం మనకు తెలిసి ఉండాలి. ఆ పవర్ హౌస్ నుంచి మన ఇంటి వరకు తీసుకొచ్చేటటువంటి విధానం, ఆ విధానమే యజ్ఞ విధానము. అంటే గాయత్రి మంత్రము ద్వారా మన శరీరంలో ఉత్పన్నమైనటువంటి విద్యుత్ శక్తిని, మనలో ఉన్నటువంటి శ్వాస శక్తిని, మనలో ఉన్నటువంటి ఆ గాయత్రి శక్తిని మీరు పేరు ఏమైనా పెట్టుకోండి, దానికి పేరు ముఖ్యం కాదు. ఆ శక్తి ఖచ్చితంగా శ్వాస వల్ల మాత్రమే మనకు వస్తుంది అన్నది గుర్తుంచుకోండి. జుందే ఓం భూర్భవస్వత చతుర్వరేణ్యం భర్గో దేవసరీమై దేవేన ప్రచోదయాత్ అనేది సంస్కృతంలో. ఆ శక్తి మన వరకు ఎలాగో వస్తుందో అనేటటువంటి ఒక టెక్నిక్. అది ఏ విధంగా అయినా వస్తుంది. లెడ్ బీటర్ గురించి మనం పొద్దున్నే చెప్పుకున్నాం కదా. ఆ లెడ్ బీటర్కి షట్చక్ర జాగరణ 21 రోజుల్లో పూర్తి చేయించాడు వాళ్ళ గురువు భూమిలాల్ సింగ్. అతను గాయత్రి మంత్రం గురించి సాధనలు చేస్తున్నప్పుడు ఒక సంఘటన చూశాడు. ఆ సంఘటన చూస్తున్నప్పుడు మన పూజా విధానాల గురించి కూడా ఇవాళ మధ్యాహ్నమే రామకృష్ణ ప్రభ చదువుతున్నాను నేను పూజా విధానంలో. రామకృష్ణ పరమహంస పూజ చేస్తున్నప్పుడు రమ్ అనేటటువంటి బీజమంత్రం చదువుకుని నా చుట్టూ ఒక అగ్నివలయం ఏర్పడింది అంటే అగ్నివలయం ఏర్పడేది. అలాగే తన మీద నీళ్లు చల్లుకుని నాలో ఉన్నటువంటి పాపాలన్నీ నాశనం అయిపోతున్నాయంటే ఒక నల్లటి శరీరం బయటకు వచ్చి దాంతోపాటే ఒక తెల్లటి శరీరము స్వర్ణకాంతితో త్రిశూలంతో వచ్చి ఆ నల్లటి శరీరాన్ని పొడిచివేసిన సంఘటన ఆయన కళ్ళారా చూశాడు రామకృష్ణ పరమహంస. చూడగలిగితే ఆ మంత్రాలను జరుగుతున్నటువంటి భావం మనకు అర్థమవుతే ఇవి మనకి జరుగుతాయి పూజా ఉపాసనలు. అంచేత ఇక్కడ యజ్ఞంలో చెప్పేటటువంటి ఈ కర్మకాండ కాస్త మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గాయత్రి మంత్ర ఉపాసన లెడ్ బీటర్ చేసుకున్నప్పుడు ఏం చూశాడు అంటే ఒక తెల్లటి సూర్యకిరణము సూర్యచక్రంలోకి వస్తుంది. వచ్చి మన శరీరంలో అది 7 వర్ణాలుగా మారిపోతుంది. 7 వర్ణాలుగా మారిపోయి పసుపు రంగు వరకు పైవైపుకి వెళ్తుంది, పసుపు రంగు నుంచి కిందకి వెళ్తుంది. అంచేతే మనం సాధన అది చేస్తున్నప్పుడు పసుపు రంగు బట్టలు ధరించమంటాం. మన ఉద్దేశం ఏంటంటే అంతకంటే కిందకి వెళ్ళకూడదని, కనీసం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. పసుపు వర్ణము ఉపయోగించి తీరాలి అనేటటువంటి కండిషన్ ఎందుకు పెట్టబడింది అంటే సాధనలో ఇది కండిషన్, కారణం అది. యాక్చువల్గా దివ్య దృష్టి గల వ్యక్తులు ఎవరైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్న వ్యక్తిని చూస్తే వాడు కనిపించకపోవచ్చు, అది వేరే విషయం. సిచ్యువేషన్ నేను కళ్ళు మూసుకుని చీకటిగానే ఉంటుంది నాకు, కానీ అంత మాత్రం చేత వెళ్తురు కదా. అదేవిధంగా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ గాయత్రి మంత్ర ఉచ్చారణ జరుగుతుందో అప్పుడప్పుడు సూర్యుడి నుంచి ఒక కిరణం రావడం, అది సూర్యచక్రంలోకి ప్రవేశించాక అది 7 రంగులుగా విడిపోయి ఆ 7 రంగులుగా విడిపోయినటువంటిది పైకి 4 రంగులు కిందకి 3 రంగులు 4+3 క్రాస్, క్రైస్ట్ యొక్క శిలువ ఎలా ఏర్పడిందో ఆధ్యాత్మికంగా మనం లెడ్ బీటర్ చెప్పాడు. చెప్పిన తర్వాత లెడ్ బీటర్కి ఒక అనుమానం వచ్చింది. ఓం భూర్భస్వత చతుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియోయన ప్రచోదయాత్ అంటేనే అలా జరుగుతుందా, లేకపోతే ఆ భావన మనం కరెక్ట్గా చేసుకోగలిగితే అది ఇంకో భాషలో ఆ లిపిని ఆ భావాన్ని రాసుకుని ఏంటి అక్కడ ఏది అవుతే మనలో ఉన్నటువంటి అంతఃకరణాన్ని సత్కర్మల వైపు ప్రేరేపిస్తుందో ఆ శక్తిని నేను ఉపాసన చేస్తున్నాను అని గాయత్రి మంత్రం యొక్క అర్థం. అది ఇంగ్లీష్లో అన్నాడు, అదే జరిగింది, సేమ్ రిజల్ట్ వచ్చింది. మీరు ఏ భాషలో అయినా చేసుకోండి, అది సేమ్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావటం ఎప్పుడు వస్తుంది అంటే మీరు దాన్ని ఆచరణలోకి పెట్టడం మొదలు పెడితే. ఇవాళ పొద్దున్న వైభవ స్వామి గారు రెడ్డి గారు సూర్య నమస్కారాల గురించి ఆసనాల గురించి చెప్పారు. చాలా బాగుంది, అన్ని రోగాలు నయమైపోతాయి, గ్యారంటీగా నయమైపోతాయని చెప్పారు ఆయన. కానీ ఆ ఆసనాలు మీరు వేయలేదనుకోండి, చదివారు చాలా బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. నాకు నా లైఫ్లోనే మొన్న నేను లెక్చరర్గా 84లో అనుకుంటా 85లోను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇదే రిఫ్రెషర్ కోర్స్కి వెళ్ళాను. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా రిఫ్రెషర్ కోర్స్కి వెళ్తే అక్కడ కలకత్తా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ మాకు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడానికి వచ్చాడు. మామూలుగా ఏంటి అంటే ఇలాంటి చోట రిఫ్రెషర్ కోర్స్ అని పేరు మేము పెట్టుకుంటాం తప్ప రిఫ్రెషింగ్ ఏముండదు, అంతా మర్చిపోవడం జరుగుతుంది. అక్కడ అసలు సబ్జెక్ట్ ఏం జరగదు, ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం. అంచేత అతను మమ్మల్ని అందరినీ అడుగుతున్నాడు అనమాట, మీకేం ఇంట్రెస్ట్ ఇది ఇది అంటే నాకు హిందూయిజం అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను నేను. వాట్ హిందూయిజం అన్నాడు. సరే ఎవరు హిందూయిజం అన్నాను నేను. సరే అతను ఏమవుతున్నాడు ఏదో అక్కడ ఆ టాపిక్ కట్ అయిపోయింది. తర్వాత మేము తిరిగి అతన్ని అడిగాం, సరే మమ్మల్ని అడిగారు మీరు బాగానే ఉంది మీకేంటి ఇంట్రెస్ట్ అని. ఈత కొట్టడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నాడు. ఈత అంటే ఈత కొట్టడంలో కాదు, స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ అన్నాడు. అతను యూజ్ చేసిన వర్డ్స్ అంటే ఈత నా హాబీ. హాబీ అంటే మీకు తెలుసు కదా, హాబీ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఏ పని లేకపోతే అది చేస్తూ ఉంటారనమాట. అంటే మేము సాధారణంగా అడిగాం అనమాట, మీరు ఏమైనా పోటీలో పాల్గొచ్చుకున్నారా, మీకు మెడల్స్ ఏమైనా వచ్చాయా హాబీలో. ఇంకా నేను సముద్రం ఈత కొట్టడం మొదలెట్టలేదు. ఈత కొట్టడం ఎలా అనేటటువంటి పుస్తకాలు నేను సమకూర్చుకుంటున్నాను, అన్నీ చాలా సీరియస్గా చదువుతున్నాను. ఇప్పటికి చాలా గ్రంథాలయం తయారైపోయింది. ఇంకా అవన్నీ చదవని ముందు నన్ను మరి ముందు సైంటిస్ట్ కదా, అంతా చదివాక ఈత కొట్టడం మొదలెడతాను అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీరు చెప్పగలరు వాడికి ఈత కొట్టడం రాదని. అలాగే యజ్ఞాల గురించి కానీ, గాయత్రి గురించి కానీ, యంత్ర ఆసనాల గురించి కానీ ఎన్ని కబుర్లు విన్నా మనకి లాభం లేదు. ఆచరణలో మీరు పెట్టడం మొదలెట్టారనుకోండి, తెలిసినా తెలియకపోయినా ఫలితాలు వచ్చేస్తాయి. అంచేత ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఐదుంపావుకి సూర్య నమస్కారాలు ఆసనాలు మీరు వేయకపోతే ఇంతసేపు నా కంఠశోష వ్యర్థమైంది. అందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు వంకలు ఎవరు పెట్టకండి. ఇంచారంటే ఆయన చెప్పారు, ఏజ్ ఈజ్ నో బార్ అని, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అది. సరే ఇంతకీ లెడ్బీటర్ చెప్పిన విషయం ఏంటి అంటే, గాయత్రి మంత్రాన్ని మీరు ఆ భావాన్ని కనుక మీరు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఆ సూర్యచక్రంలోకి సూర్యుడి నుంచి కిరణం రావటము, అది ఏడు రంగులుగా విడిపోవటము, ఆ ఏడు రంగులైనటువంటి ప్రకృతి మళ్ళా ఏడేళ్ళు సప్త సప్తిని మరించి మానన్నది కళ్ళారా చూశాడు లెడ్బీటర్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ అశ్వమేధ ప్రక్రియలు, ఈ యజ్ఞ ప్రక్రియలన్నీ కూడా ఆ బేసిస్ మీద ఆధారపడింది. అంచేత మీరు ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు అదే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా. దాన్ని సామూహికంగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఈ యజ్ఞ ప్రక్రియ అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక కిరణము, ఏడు కిరణాలుగా మారుటేటటువంటి కిరణము, ఇంకాస్త మనం వెనకాతలకి వెళ్ళగలిగితే ఇంకొన్ని విచిత్రమైనటువంటి రహస్యాలు మనకు బోధపడతాయి. సూర్యుడి నుంచి ఒక కిరణం వచ్చింది, మన భూమి మీద మన శరీరాల్లోకి వచ్చాక అది ఎన్ని రకాలుగా మారుతుందని చెప్పాను, ఏడు రకాలుగా మారుతుంది. కానీ సూర్యుడిలోకి వచ్చేటటువంటి కిరణంలో మనం వెనక్కి వెళ్ళగలిగితే, అంటే నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది అర్థం చేసుకుంటే 21 రోజుల క్యాంపు మనం ఎందుకు పెట్టాము, పురుష సూక్తంలో ఉన్నటువంటి అశ్వమేధ యజ్ఞంలోని ఒక రహస్యం మనకి బోధపడుతుంది. మన శరీరంలో 7 వర్ణాలు ఏర్పడ్డాయి. సరే గమ పదనిస అలా రకరకాలుగా మీరు చెప్పుకోవచ్చు ఆ వర్ణాలను. ఈ 7 1 అయ్యి సూర్యుడిలోకి వెళ్ళాయనుకోండి, దాట్ అంటే ఏంటి, ఈ టీవీలో మనం చేస్తూ ఉంటాం కదా ఫాస్ట్ ఫార్వర్డ్, ఇంకోటి ఏంటది రీవైండ్ చేస్తున్నాం అనమాట కిరణాన్ని. అంచేత కిరణాలు దొబ్బుకుని మనం చూసామంటే మన శరీరం నుంచి ఇలా 7 కిరణాలు ఒక కిరణంగా మారిపోతాయి. ఆ ఒక కిరణంగా మారిపోయి ఎక్కడికి వెళ్తాయి అవి, సూర్యుడిలోకి వెళ్తాయి. సూర్యుడిలో మన శరీరంలో ఎలాగైతే ఒక కిరణం 7 రంగులుగా మారిందో, సప్త ఋషులలోంచి వస్తున్నటువంటి ఒక ఋషి యొక్క కిరణం 7 రంగులుగా మారుతుంది. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి 7 రంగులు మళ్ళా ఒక రంగుగా మారిపోయి సప్తఋషి మండలంలోని ఒక ఋషి వద్దకు వెళ్తాయి. ఆ ఋషిలోంచి 7 సప్తఋషి మండలాలు ఉన్నాయి కదా, ఆ 7 కలిసి మళ్ళా ఒక కిరణంగా మారి ధ్రువ నక్షత్రంలోకి వెళ్తాయి. 3 అంచెలు త్రిసప్తి సమిధ కృత, ఒక్కొక్క 7 రంగులు సమిధంగా కట్ 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 అయి మానవ ఆకృతి అలుస్తుంది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మళ్ళీ కొత్త మనిషి శరీరాన్ని నిర్మించి చేయవచ్చు. పరకాయ ప్రవేశం అనేది చాలా సహజమే అన్నది దీని మీద ఆధారపడి ఉంటుంది పురుష సూక్త మంత్రము. అది సందర్భం వచ్చింది కనుక మనం చెప్పుకున్నాం దాన్ని, కానీ దాన్ని అక్కడ పక్కన పెట్టేద్దాం. యజ్ఞము దేవ సంస్కృతి యొక్క మేరుదండము. దేవ సంస్కృతి అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, బయట ఏం జరుగుతున్నా ఏమైనా మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తులు, మనలో ఉన్నటువంటి దుష్టశక్తులు, మనలో ఉన్నటువంటి తామసిక గుణాలు నష్టపరచటమే దేవ సంస్కృతి. ఈ దేవ సంస్కృతి అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి మాలిన్యాలను తీసివేయటానికి ఉపయోగపడేటటువంటి విధానం యజ్ఞము ఒక్కటే. ఇంకో విధానం ద్వారా మీరు ఏమీ చేయలేరు, అది గుర్తుంచుకోండి. కానీ భారతీయుల్లో ఉన్నటువంటి చాలా తమాషా, రామకృష్ణ పరమహంస వివేకానంద ఇద్దరులో ఎవరు అన్నారో నాకు గుర్తులేదు, మీకు గుర్తుంటే చెప్పండి, వజ్రాలతో గూడికాయలు ఆడుకుని మా దగ్గర ఏ విధమైనటువంటి డబ్బు లేదు అనేటటువంటి వ్యక్తులు భారతీయులు అన్నాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, వివేకానంద తెలియదు, వివేకానంద అన్నాడు. వజ్రాలు ఉన్నాయి చేతిలో, కానీ ఆ వజ్రాలు దేనికి ఉపయోగించుకుంటున్నా అంటే గొడిగాయలు అనుకుంటున్నాను మట్టిలో, ఏడుస్తున్నారు మా దగ్గర డబ్బు లేదని. అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు, అందుకే భారతీయులు అంటే అంత గొప్ప దేవ ఇది. అంచేత యజ్ఞం కూడా అలాంటిదే. యజ్ఞ విధానాన్ని తెలుసుకుని కూడా యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకోలేనటువంటి అద్భుతమైనటువంటి త్యాగమూర్తులం మనం. ఎందుకు త్యాగమూర్తులం అంటాం అంటే రెండు కథలు గుర్తొస్తాయి నాకు ఇప్పుడు గురువుగారు చెప్పినవి త్యాగమూర్తులు అంటల్లో. మొదటి హిమాలయ యాత్రలో గురువుగారు వెళ్తున్నారట. అప్పుడు గురువుగారికి 18-19 ఏళ్ళు ఉంటాయి. ఇంకా సాధనా జగత్తులో అప్పుడే అడుగు పెట్టారు ఆయన. సహజంగా సాధనా జగత్తులో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఒక సిద్ధ పురుషుణ్ణి ఒక మహాత్ముడిని దర్శించి వాళ్ళు చేసేటటువంటి చమత్కారాలు అవి చూడాలని ఉంటుంది. అందులో హిమాలయాలకు వెళ్తున్నారు ఈయన. అంచేత హిమాలయాలలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారని తెలుసుకుని ఈయన ప్రతి చోట ఆగిన చోటల్లో ఇక్కడ ఎవరైనా సిద్ధ పురుషుడు ఉన్నాడా, ఏదైనా ఆశ్రమం ఉందా, మహాత్ములు ఉన్నారా అని అడుగుతూ వెళ్తున్నారు. ఒకరోజు రాత్రి ఒక చోట నిప్పు ఏమంటారు దాన్ని చలిమట వేసి ఉందిట. చాలామంది కాషాయ వస్త్రధారులు దాని చుట్టూ కూర్చుని ఉన్నారట. కొందరు గంజాయి పీలుస్తున్నారు, కొందరు ఏదో చేస్తున్నారు, కానీ నిప్పుకి చాలా దగ్గరగా ఒక చోటు మాత్రం ఖాళీగా ఉందిట. ఈయనకి చలేస్తుంది. అంటే గబగబు అక్కడ పోయి కూర్చోకపోతే అక్కడ కూర్చోకూడదు నీకు తెలియదా, అది గురువుగారు కూర్చునే చోటు అన్నాడు. ఆహా, గురు ఇంత చలిలో కూడా నిప్పుకు దగ్గరగా కూర్చోకుండా గురువుగారికి స్థలం వదిలేశానంటే తప్పనిసరిగా ఆయన చాలా గొప్పవాడై ఉంటాడని ఈయన ముందుకు వెళ్తూ ఆఫీస్ అక్కడే ఆగిపోయాడు. వస్తే చూద్దామని ఆ గురువుని పరిచయం చేసుకుందాం, ఆయన ఏమైనా చెప్తే విందామని వచ్చారు గురువుగారు. నీకు తెలియదు ఆయనే గురువు అని. అంచేత ఈయన ఎవరైనా అడుగుతారే మీకు తెలీదా ఆయనే కదా గురువుగారని. ఈయన గురువుగారు ఏంటి విశేషం ఉందని నీకు తెలీదా, 50 లక్షల ఆస్తిని వదిలేసి సన్యాసి అయ్యాడన్నాడు. అదే ఆయన గురుత్వానికి కండిషన్ వేసి 50 లక్షల రూపాయల ఆస్తిని వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాడు కనుక ఆయన అద్భుతమైనటువంటి గురువు. అది ఒక రకమైనటువంటి త్యాగం. అది ఇంకా వెన్నాడుతూనే ఉంది ఆ త్యాగం. నది దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఆశ్రమం నదికి అవతల వైపు ఉంది. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి సాధకులు కొంతమంది ఇటువైపు వచ్చారు, మళ్ళీ నది దాటి వెళ్ళాలి. అక్కడ ఒక స్త్రీ కూడా నది దాటడానికి వచ్చింది. ఆవిడకి దాటడం వీలు కావటం లేదు, పడవలేదు, రాత్రి అయిపోతుంది. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడు ఆ స్త్రీని భుజాల మీద ఎక్కించుకుని నది దాటించేశాడు. రెండో వాడు మాత్రం ముక్కు మీద ఇలా వేలు వేసుకుని, అలా తప్పు కదా, స్త్రీని అలా ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు అన్నాడు. సరే వీడేం పట్టించుకోలేదు, స్త్రీ ధన్యవాదాలు అర్పించుకుంది, తన దారిని తను వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆశ్రమంలో అప్పుడు ఆర్తి టైం అవుతుంది. ఆర్తి మామూలుగా ఆశ్రమంలో 6 గంటల సేపు జరుగుతూ ఉంటుంది. ఆర్తి జరిగేంత వరకు ఎప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తామా అని తహతహ అవుతుంది. చివరికి ఆర్తి పూర్తయిపోయింది. భోజనాల కార్యక్రమాలు అంతా పూర్తయిపోయాక రాత్రి 8:30 అయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను మీకు విషయం చెప్పాలి, మనవాడు నియమభంగం చేశాడన్నాడు. ఏం చేశాడంటే ఒక స్త్రీని మోసుకెళ్ళాడు, నదిని దాటించి వచ్చాడు అని. అది పిలిచి కూడా ఆ శిష్యుని అన్నాడు గురువు. పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చాక ఏమయ్యా నువ్వు స్త్రీని దాటించావా అన్నాడు. ఏమోనండి, దాటించి ఉంటాను, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటాను, నాకెక్కడ గుర్తు అన్నాడు. చూసావా, వాడు అప్పుడే మర్చిపోయాడు దాన్ని, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు దాన్ని అన్నాడు. అలాగా ఆ 50 లక్షల ఆస్తి ఏదైతే ఈయన త్యాగం చేశాడు, ఇంకా మోస్తూనే ఉన్నాడు ఆ గురువుగారు. దాన్ని మోయటానికి కావాల్సిన సహాయం శిష్యులు చేస్తూనే ఉన్నారు. అది ఒక రకమైనటువంటి గురువులు. రకరకాల గురువులు ప్రపంచంలో, అదో రకమైనటువంటి గురువు. అంతా వదిలేసి ఎన్నో కోట్లాది కోట్ల రూపాయలు ఆస్తితో ఆశ్రమం నిర్మించటం ఇంకో గురువుల స్పెషాలిటీ. వదిలేసి వచ్చుకున్నది ఏంటి ఆస్తులు, వాటిని నిర్మిస్తోంది ఏంటి, ఇంకా రకరకాలైనటువంటి ఆస్తులు. అదొక పరంపర. రెండో పరంపర, రామకృష్ణ పరమహంస యొక్క గురువు తోటాపురి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళేట. కొంతమంది వ్యక్తులు వెళ్ళి, మీరు చాలా త్యాగం అంటే ఒక పట్ట కూడా ఉండేవాది కాదు అని చెప్తే, నంగాబాబా అని పిలుస్తూ ఉండేవాడు రామకృష్ణ పరమహంస. తోటాపురి అంటే నంగాబాబా అంటే మీరు ఊహించుకోవచ్చు తోటాపురి ఎవరి గురించి చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. ఇచ్చేత ఆ నంగాబాబా దగ్గరికి వెళ్ళి, మీరు చాలా త్యాగశీలు, అంతా వదిలేశారు, మీకు సర్టిఫికేట్ ఇస్తాం, త్యాగశ్రీ అను ఏదో రకరకాల సర్టిఫికేట్ ఇచ్చి సన్మానం చేస్తాం అన్నట్ట. నేనెక్కడ త్యాగం చేశానయ్యా బాబు, అద్భుతమైనటువంటి బ్రహ్మానందం కోసం ఈ తుచ్చమైనటువంటి సాంసారిక కోరికలన్నీ వదిలేస్తే అసలైన త్యాగమూర్తులు మీరు. బ్రహ్మానందాన్ని వదిలేసి ఆ అద్భుతమైనటువంటి సంపద వదిలేసి ఈ భౌతిక సుఖాల కోసం పరిగెడుతూ ఉంటే అసలు బిరుదు మీరు మీరు ఇచ్చుకోవాలి, నాకేం అక్కర్లేదన్నాక అదో రకమైనటువంటి పరంపర. ఇంతకీ ఈ రెండు రకాల పరంపరలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, మొదటి రకమైనటువంటి పరంపర ఆదర్శంగా ఇప్పటికీ వదిలేస్తూనే ఉంటాం మనం, త్యాగం అంటే అలా ఉండాలని. కానీ ఆచరణ దేన్ని చేస్తామంటే రెండో రకమైనటువంటి పరంపరని. మనిషి యొక్క గొప్పతనాన్ని అతని త్యాగశీలత బట్టి మనం అంచనా వేయం, అతని ఆశ్రమం ఎంత గొప్పది అని. మా కాలేజీలో ఒక ఎకనామిక్స్ లెక్చరర్ ఉండేవాడు, నేను అతను ఒకేసారి అపాయింట్ అయ్యాం. అతను కొంచెం కమ్యూనిస్ట్ ఐడియాస్, కమ్యూనిస్టిక్ ఐడియాస్ అంటే దేవుడు లేడని అంటాయే, అంతకంటే ఇంకేం లేదు కమ్యూనిజం. సరే నా సంగతి తెలుసు కదా వాళ్ళందరికీ అని చేత అనవసరంగా నాతో వాదన పెట్టుకోరు వాళ్ళు, ఇంచేంటి వీళ్ళు మార్చలేము అని తెలుసు. ఒకరోజు సడన్గా వచ్చాడు నా దగ్గరికి, వచ్చి రామకృష్ణ నువ్వు బాగానే చెప్తూ ఉంటావు, నేను అనవసరంగా నిన్ను కాదన్నాను, సత్యసాయిబాబా నిజంగా చాలా గొప్పవాడే అన్నాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడైనా అంతే కదా, ఎవరైనా మనం ఆలోచించే ధోరణిలో ఆలోచించడం మొదలెట్టి చాలా ఆనందం వేసింది. ఎందుకయ్యా నువ్వు సడన్గా అలా అంటున్నావు, సత్యసాయిబాబా చాలా గొప్పవాడే అని. ఆ జస్టిస్ పేరు కృష్ణయ్యరు ఎవరో, ఆయన అన్నాడు సాయిబాబా చాలా గొప్పవాడని. ఆయన అవడం అంటే సాయిబాబా గొప్పవాడని నువ్వెలా నమ్మేశావయ్యా? నీ అనుభవంతో నువ్వు ఏదైనా చేసుకోవాలి, కానీ ఫలానా వాడు ఎవడో అన్నాడు అంచేత వాడు గొప్పవాడు అంటే అర్థం ఏంటి? సాయిబాబా గొప్పవాడా, జస్టిస్ గొప్పవాడా? ఫలానా జస్టిస్ సత్యసాయిబాబా చాలా గొప్పవాడు అన్నాడు. అంతవరకు సాయిబాబా నమ్మని వ్యక్తి సడన్గా సాయిబాబా నమ్మటం మొదలెడితే అది సాయిబాబా మహిమ, జస్టిస్ మహిమ? జస్టిస్ మహిమే కదా. అంచేత సాయిబాబా కంటే ఈ జస్టిస్లు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. అలాగే భక్తులలో కూడా భక్తుల యొక్క బిరుదుడు, భక్తుల యొక్క ఆస్తి, భక్తుల యొక్క స్థాయిని చెప్పుకుని అలాంటి వాడు నా భక్తుడు కనుక నేను చాలా గొప్ప గురువుని అనేటటువంటి గురు పరంపర కూడా ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మిక సాధనలో ఆత్మదర్శనం పొందినవాడే గురువు అనేటటువంటి ఆదర్శము తెలుసు మనకి. ఈ కాంట్రడిక్షన్ ఉండే భారతదేశంలో చాలా తమాషాగా అనిపిస్తుంది. ఒక పక్క చాలా గొప్పగా ఆలోచించగలరు, కానీ ఆచరణ దగ్గరికి వెళ్ళిపోయేసరికల్లా చాలా దూరం అయిపోతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ యజ్ఞము అనేదాన్ని మర్చిపోయాం మనం. అందుకు చెప్పుకొస్తున్న ఇదంతా యజ్ఞము, దేవ సంస్కృతి మేరుదండము. యజ్ఞ విధానం నుంచి ఎప్పుడైతే మనం కట్ అయ్యాము, యజ్ఞము అంటే ఏమిటో మనకి అర్థం అవటం మానేసిందో, అప్పటి నుంచి ఈ సర్వనాశనం స్టార్ట్ అయింది భారతదేశంలో. యజ్ఞం అంటే మనం అందరం అనుకునేది ఏంటి అంటే, ఇది మనం పొద్దున్న పూట కొన్ని సమిధులు తీసుకుని, కొంత హవన సామగ్రి తీసుకుని, ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేసి స్వాహ అంటే యజ్ఞము అని. కానీ యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నాడు శ్రీకృష్ణుడు. అది మళ్ళీ ఆలోచించు, అదే ఇప్పుడు నేను చెప్పేది. ఎదురుకుండా స్పష్టంగా తాటికాయన తక్షరాలతో మనం ప్రతిరోజు చదువుతూ ఉంటాం భగవద్గీతని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అని. మళ్ళా జపయజ్ఞమనే కాదు, ద్రవ్యయజ్ఞ, భూతయజ్ఞ, ఎన్ని రకాల యజ్ఞాలు నాలుగో అధ్యాయంలో వర్ణిస్తాడు. అందుకే 4, 8, 15 ఈ మూడు అధ్యాయాలు చాలా సీరియస్గా చదవండి చెప్తాను నేను. అంటే మరి యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే, యజ్ఞము అనే పదానికి కొంత పదార్థము తీసుకుని ఒక మంత్రము చదివి స్వాహ అనే పదాన్ని ఉచ్చారణ చేస్తూ ఒక మంట మంటిస్తేనే యజ్ఞము అవుతే జపము యజ్ఞం ఎలా అవుతుంది అసలు? కానీ యజ్ఞాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి యజ్ఞము జపయజ్ఞము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అది ఎందుకు అవుతుందో ఈ చాప్టర్లో తెలుస్తుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఆదర్శము ఆచరణకి మధ్య తేడా యజ్ఞము లేకపోవటం వల్లే ఉంటుంది అన్నది నేను చెప్పదలుచుకున్నది. ఆ యజ్ఞ విధానం నుంచి, యజ్ఞమయ జీవిత విధానం నుంచి భారతీయులు దూరం అయిపోయారు కనుక మొత్తము భారతీయ సంస్కృతి సర్వనాశనం అయిపోయింది. కానీ యజ్ఞము అంటే కొన్ని సమిధలు తీసుకొచ్చి స్వాహ అని నిప్పు మండించటం కాదు, అది ఒక భారతీయ సంస్కృతికి మేరుదండంగా ఎలా అవుతుందో వినండి. తత్వదర్శులైన ఋషులు తమ సూక్ష్మ దృష్టిని, బుద్ధిని ఉపయోగించి అత్యంత ఉపయోగకరమైన సాంస్కృతిక పరంపరలను ప్రచారంలోకి తెచ్చారు. ఒకటి గుర్తుంచుకోండి, ఋషి అనేటటువంటి పదం ఎప్పుడు వాడినా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయాలు చెప్తారు వాళ్ళు. ఉపయోగపడకుండా పేజీలు పేజీలు గ్రంథాలు రాసేటటువంటి వాళ్ళు ఋషులు కాదు. సూత్రాలలో గురించి ఒక నానుడు ఉంది, కొడుకునైనా చచ్చిపోవటానికి చంపేసుకోవటానికి ఉపయోగపడతాడు తప్ప సూత్రాలలో అవసరము లేనటువంటి ఒక్క అక్షరాన్ని కూడా సూత్రకారుడు చేర్చడానికి ఒప్పుకోడు. అంత జాగ్రత్తగా పదాలని వాడతారు సంస్కృత వాంగ్మయంలో, సూత్ర వాంగ్మయంలో. అది ఎలా సంభవం మాస్టారు అన్నారు మా స్టూడెంట్స్కి ఒకసారి నేను చెప్తూ ఉంటే, ఈజీ కూడా ఎంసీ స్క్వేర్డ్ అనే ఫార్ములా ఉంది సూత్రము, ఆ సూత్రాన్ని మీరు మార్చేయండి, మీకు నచ్చలేదు అయ్యా సి అంటే బాగోలేదు ఇంకో పదాన్ని వాడితే సూత్రం అర్థం మారిపోతుంది, ఇంకా అది యాటమిక్ ఎనర్జీ యొక్క సూత్రం అవుతుంది, అది ఏదో అయిపోతుంది అది. అంచేత సూత్రాన్ని మీరు మారుస్తే అర్థాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతే అది పనికిరాని సూత్రం అవుతుంది. అంచేత ఋషులు మనకి ఏది ఇచ్చినా సూత్రాల రూపంలోనే ఇచ్చారు. సూత్రాల రూపంలో ఇచ్చింది అత్యంత ఉపయోగకరం అవుతుంది. దేనికి? సంస్కృతం ఇచ్చే ముందు దాని ఉపయోగాలు ఉపలబ్ధులే చూసేవారు. ఉపయోగము దానివల్ల ఫలితము లేకపోతే ఋషులు దాని గురించి అసలు మాట్లాడేవారు కాదు. యజ్ఞము ధర్మకృత్యములలో శ్రేష్టమైనదిగా గుర్తించబడుటలో దాని భౌతిక ఆధ్యాత్మిక లాభాలే ముఖ్య కారణం. యజ్ఞ విధానాన్ని ఋషులు అంత ఆకాశానికి ఎత్తేయటానికి కారణం ఏంటి అంటే, అది ఒకవైపు భౌతికమైనటువంటి లాభాలు ఇస్తే రెండో వైపు ఆధ్యాత్మిక లాభాన్ని కూడా ఇస్తుంది. ఋగ్వేద ఆరంభంలోనే యజ్ఞమును మార్గదర్శక పురోహితునుగా సద్గురువుగా వర్ణించారు. వేద వాంగ్మయంలో యజ్ఞ విద్య మీద, యజ్ఞాగ్ని మహత్యం మీద చెప్పబడినంతగా మిగతా విషయాల మీద చెప్పబడలేదు. ప్రసిద్ధ జ్యోతిష గ్రంథము సిద్ధాంత శిరోమణిలో వేదస్థావత్ యజ్ఞకర్మ ప్రవృత్త అనగా వేదముల ప్రవృత్తి యజ్ఞ కర్మల కొరకే, యజ్ఞో వేదేషు ప్రతిష్ఠిత గోపాల బ్రాహ్మణంలో ప్రసిద్ధ తార్కిక దర్శన న్యాయానికి సంబంధించిన వాత్స్యాయన భాష్యములో ఈ విషయమే చెప్పబడి ఉన్నది. యజ్ఞో మంత్ర వేదస్థ విషయ, అంటే నాలుగు వేదాలు ఉన్నాయి మనకి, ముఖ్యంగా మూడు త్రయ విద్య అని రూప్ యజు స్థామాలు, తర్వాత నాలుగో వేదం అధర వేదం. ఈ వేదాలన్నింటిలోనూ కూడా ఒకే విషయం గురించి చర్చించబడి ఉంది, అది యజ్ఞము గురించే. మిగతా విషయాలు చాలా అక్కడక్కడక్కడక్కడ టచ్ చేసిన యజ్ఞము గురించి వివరించినటువంటి ఏ వేదము లేదు. భారతీయ జీవిత విధానములో అన్ని ధర్మకృత్యములలోనూ యజ్ఞము అవిచ్ఛిన్నముగా కలిసి ఉంది. జన్మము నుంచి మరణ పర్యంతము 16 సార్లు ఈ యజ్ఞ ప్రక్రియకు 16 సంస్కారములుగా ప్రయోగించి పశు ప్రవృత్తుల్ని నిరాకరణ చేసి దేవ ప్రవృత్తులను అభివర్ధనము చేసేవారు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఈనాడు కాలం యొక్క మహిమ చాలా పెరిగిపోయింది. రిస్ట్ వాచ్ లేని వ్యక్తి ఎవడూ లేడు. ఎవడైనా ఏదైనా టైం ఎంత అయిందంటే గబుక్కుని చూసుకుంటాడు. ఈ కాలము మూడింటి మీద ఆధారపడి ఉంది. ఒకటి, పృథ్వీ తన చుట్టూ తాను తిరగటం. రెండవది, పృథ్వీ చుట్టూ చంద్రుడు తిరగటం. మూడవది, చంద్రుడు పృథ్వీ ఇద్దరూ కలిసి సూర్యుడు చుట్టూ తిరగటం సంవత్సర కాలం. ఈ మూడు రకాల కాలాలు ఉన్నాయి. ఈ మూడు రకాల కాలాలలోనూ మనం జాగ్రత్తగా కనుక చూస్తే మన భారతీయ సాంప్రదాయ ప్రకారము 16 తిథులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అమావాస్య, దాని తర్వాత 14, దాని తర్వాత పౌర్ణమి, మళ్ళా పౌర్ణమి నుంచి మొదలుస్తే మళ్ళీ 14 తిథులు, మళ్ళీ అమావాస్య, ఇలాగే ఈ 16 తిథులు వస్తూ ఉంటాయి. ఈ 16 తిథులు 16 సంస్కారాలుగా ఎలా మారుతాయో, అవి మన నిత్య జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, పుట్టి నుంచి చావు వరకు, జీవితం నుంచి మరణించేంత వరకు ప్రతిరోజు ఈ 16 సంస్కారాలు మన శరీరంలో ఖచ్చితంగా ఎలా జరుగుతున్నాయో చెప్పేదే ఈ యజ్ఞ విద్య. అంటే ఈ యజ్ఞ విద్య అంటే ఏమిటో అనుకోకండి. మనం నిద్ర లేచాం, అక్కడి నుంచి చివరికి రాత్రి నిద్రపోతున్నాం, ఈ లోపల 16 సంస్కారాలు జరిగిపోతాయి. రాత్రి నిద్రపోయినప్పుడు ఇంకో 16 సంస్కారాలు జరుగుతాయి. ఈ 16 ద్విజ పంక్తి ద్వయోజ్వల 32 పళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత ఆ నిత్య జీవితంలో జరిగేటటువంటి ప్రక్రియల్ని యజ్ఞంగా రూపొందించబడేటటువంటి విద్య రేపు డిస్కస్ చేసుకుందాం, టైం అయిపోయింది. స్వస్తి. కానీ ఇందాకే చెప్పుకున్నాం మనం, అన్నిటికంటే పెద్ద యజ్ఞం ఏంటి అంటే సద్ ఆలోచనలు. అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మనము స్పష్టముగా ప్రతిబింబిస్తుంది. ఈ సాధనా విధానాన్ని మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక సాధనా విధానంలో మీకు లింక్ లభిస్తుంది గ్యారంటీగా. ఆ లింక్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి సాధనా శిబిరాల్లోకి రాలేరు. అందుకే ఆ ముందు పేరు మీకు పెట్టారు. చూసుకోండి జాగ్రత్తగా, ఎక్కడో అది క్లిక్ అవుతుంది. కబీర్ ఒక ముస్లిం సాలేవానికి చెరువు గట్టిని లభించను. ఒక బ్రాహ్మణ కన్యతో అక్రమ సంతానముగా కబీర్ కలిగిను. ముస్లిం దంపతులు ఆయనను పెంచినారు. జీవితాంతము సాధువుగా ఉన్నప్పటికీ జీవించట కొరకు మగ్గము నేస్తూనే ఉండేవారు. కబీర్ ప్రయత్నాలన్నీ కూడా మగ్గము నేస్తూనే ఉండేవారు అనేది అశ్విని దేవతలలో అశ్విని సూక్తంలో ఒక సూక్తం ఉంది, దీనికి సంబంధించిందే. సరే తర్వాత చూద్దాం గుర్తొచ్చినప్పుడు. కాస్త గుర్తుంచుకోండి, మగ్గానికి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదే కబీర్ ప్రయత్నాలన్నీ కూడా ఆనాటి హిందూ సమాజంలో ఉన్న దుష్ట ప్రవృత్తులను దూరం చేసి హిందూ ధర్మ పునఃస్థాపన చేయితే ఆయన ముస్లిం ధర్మ విరోధిగా భావించి చేతులకు కాళ్లకు ఇనుప సంకెళ్ళు వేసి నదిలో పారేశారు. కానీ ఈశ్వర కృప వలన సంకెళ్ళు తెగిపోయి బతకగలిగినాడు. వంశము పేరిట ఆనాటి సమాజము ఆయన చిన్నచూపు చూచినను ఆయన తన ప్రతిపాదనను మార్చుకొనలేదు. ఆ రోజులలో కాశీలో చనిపోయిన వారికి స్వర్గము వస్తుందనే నమ్మకాన్ని ఖండించటకు మగహర్ అనే ఊరు వెళ్ళి శరీరము పరిత్యజించారు. మగహర్ అనే ఊరు అస్సిఘాట్కి అటువైపు ఉంది. అస్సిఘాట్లో తులసీదాస రామచరిత మానస్ రాశాడు. కబీర్ వివాహితుడు. ఇతని భార్య పేరు లోయి. తన జీవితంలోని ఏ రోజు కూడా ఆనాటి ప్రాంతము నివారించటకు సత్పరంపరను ప్రతిపాదన చేయకుండా వాడలేదు. చనిపోయిన తర్వాత హిందువులు ఆయన శరీరమును దహించడమని ముసల్మానులు ఆయన్ని పూడ్చి పెడతామని కోరుకున్నారు. శిష్యులు చేసే ఘనకార్యాలు ఇవే, అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ గురువు కర్మవీధి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే శరీరము మీద బట్ట తీసి చూచినప్పుడు శవము మాయమైపోయి అచ్చట పూలు మాత్రమే మిగిలిపోయి వాటిలో సగం పూలు తీసుకొని ముస్లింలు భూస్థాపితం చేస్తే పూలుగా మారిపోయినా వదిలిపెట్టలేదు. సగం భూస్థాపితం చేశారు, సగము హిందువులు దానం చేశారు. అంటే ఎంత వ్యధతో ఆయన రాసి ఉంటాడో ఈ నైన్లు మీరు గుర్తుంచుకోండి. గురువుల బాధ తండ్రి పిల్లలకి చదువుకోమని చెప్తున్నప్పుడు చదువుకోకపోతే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ రిపుగా గురువులకు ఎలా ఉంటుంది. వాళ్ళు ఏదో ఉద్దేశంతో చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అదే తప్పు మనము చేస్తున్నామేమో అని ఒక్క సింహావలోకన కనుక మనం చేసుకోగలిగితే అసలు చాలా తప్పులు మనం చేయము. కానీ మనం ఎప్పుడు చేసేది ఏంటంటే ఇతరులు ఆ తప్పు చేస్తున్నారేమో అనే భయం వెళ్తుంది తప్ప మనము కూడా ఆ తప్పు చేస్తున్నామేమో అనేది చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మం చెబుతున్నాం, ద అదర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద ఐ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఆ పని చేయకుండా ఉంటే చాలు, మిగతా వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది గురువు బాధ్యత. క్లాసులో నిచ్చిన పాఠం చెప్తున్నాడు, నాకు పాఠం అర్థమైందా లేదా నాకు ఇంపార్టెంట్ తప్ప మిగతా పిల్లలందరికీ అర్థమైందా లేదా, వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారా లేదా, వాళ్ళు ఏం పని చేస్తున్నారనే బాధ్యత ఎవరిది? గురువుది. ఆయన చేసుకుని ఆయన బాధ్యత, ఆయన బాధ్యత మన మీద వేసుకోవద్దు. అంచేత వాటిలో సగం పూలు నేను చూశాను ఇది అక్కడ కాశీలో ఉన్నప్పుడు. ఈ కబీర్ బర్త్ ప్లేస్ చూశాను, ఈ రెండు సమాధులు చూశాను నేను. చూశాక నేను కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేశాను నేను, లేకపోతే కబీర్ పందిని అయిపోయి ఉండేవాడిని నేను. అసలు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సగం వీళ్ళేమో ఇటు రావాలనేవాడు, సగం వాళ్ళు ఇటు రావాలనేవాడు, బీఎస్సీ చదువుతూ ఉండేవాడు అప్పుడు నేను. చివరికి ఇదేది అర్థం కాదండి నాకు. దాని తర్వాత అక్కడ ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో రామ్ రమాపతి బ్యాంక్ అని ఉంది. అక్కడ రామ్ రమాపతి బ్యాంక్ అని ఆయన రామభక్తుడు. ఏం చేసేవాడు, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే రామనామం ఒప్పించేవాడు. అంటే వాడికి ఏదో ఒక ఉద్యోగం రావాలి, సరే ₹2 కోట్ల రామనామం తీసుకోవాలి అనేవాడు. ఉద్యోగం వచ్చేది వాడికి. ఉద్యోగం వచ్చేసాక వడ్డీతో సహా ఈ ₹2 కోట్ల నామము రిటర్న్ చేయాలన్నమాట ఆ బ్యాంక్లో, రామ రమాపతి బ్యాంక్ అని. ఎందుకు చెప్తున్నాను నేను కబీర్ సమాధి
శిష్యులు ఇతరుల గురించి చాలా చూస్తారు, తప్పు ఎట్లా ఉన్నది అనేది వాళ్ళెల్లా తప్పు
తెలుసుకోవాలి. సగం పూలు హిందువులు దహనం చేశారు, ఇరువురు ఆయన స్మృతి చిహ్నముగా భవ్య భవనాలను నిర్మించారు. స్మృతి చిహ్నముగా, ఆచరణ చిహ్నముగా కాదు. స్మృతి చిహ్నాలు చాలా భయంకరంగా వేస్తాయి, ఆచరణ మర్చిపోతారు. అందుకే మళ్ళీ వాళ్ళు జన్మంతా చూస్తున్నప్పుడు వాళ్ళు జన్మింది కట్టడం, వాళ్ళు చెప్పిన కార్యక్రమం సక్రమంగా నడిచిపోతూ ఉంటే రావాల్సిన అవసరం లేదు. విజిట్కి వచ్చారంటే రెండే రెండు సూపర్విజన్ అవసరం ఉంది అని అర్థం, లేకపోతే పనులు జరగడం లేదని అర్థం. రెండూ తప్పే. సూపర్విజన్ కావాలనుకున్నా మనం కరెక్ట్గా చేయటం లేదు, నన్ను పని చేయటం లేదంటే అసలు సరే గొడవ లేదు. కబీర్ అనుయాయులు ఈనాటి దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రాధాస్వామి దయాలు బాగుందే, ఇది కబీర్ పంది. కబీర్ యొక్క ఆ గ్రూపే ఈ దయాలు బాగా ఇప్పుడు రూపొందింది. సమర్థ రామదాస్ మహారాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన సత్పురుషుడు. ఇతను శివాజీ స్వాతంత్ర సంగ్రామం చేయటం తయారు చేశాడు. ఇతను శివాజీని స్వాతంత్ర సంగ్రామం చేయటం తయారు చేశాడు. భవానీ మాత నుండి అత్యంత శక్తివంతమైన ఖడ్గం ఇప్పించాడు. ఇక్కడే ఇక్కడ శ్రీశైలం దగ్గర అక్కడే చాలామందికి తెలియని విషయం ఉంటుంది. శివాజీ కూడా భవిష్యత్కి ఇది చెప్పాడు. భవిష్య పురాణం వాటిలాగే కాలజ్ఞానం ఉంది. శివాజీ చెప్పినటువంటి కాలజ్ఞానం కూడా ఆ తల్లి ఎప్పుడైతే కత్తిచ్చిందో ఆ జ్ఞా కత్తి యొక్క సూక్ష్మ జగత్తులో రూపం జ్ఞానం. అప్పుడు అతని యొక్క సేనాపతి ఎవరు, శివాజీ సేనాపతి అదింది అక్కడ మనం శ్రీశైలం దగ్గరికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. అది అతని కాలజ్ఞానంలో కూడా భారతదేశ సంస్కృతి దిగ్విజయ యాత్ర చేస్తుందనుకుని అది తన జీవిత కాలంలోనే లాగేద్దామని చాలా ట్రై చేశాడు, కుదరలేదు. అప్పుడు కూడా కుదరకపోవడానికి కారణం అనుయాయితే, కానీ అక్కడ రివర్స్ అయింది. ఒక్కచోటే శిష్యుడు ముందు వెళ్ళిపోయాడు, గురువు వెళ్ళిపోయాడు. ముందు శివాజీ చనిపోతాడు, తర్వాత సముద్రంలో రాందేస్తాడు. ఊరూరా తిరిగి 700 మహావీర మందిరాలను కట్టించినారు. ప్రతి మందిరంలోనూ హనుమంతుడి విగ్రహంతో పాటు ఒక వ్యాయామశాల, సత్సంగ భవనము కూడా నెలకొల్పినారు. ఈ దేవాలయముల ద్వారా శివాజీకి ధనము, సైనికులు, శస్త్రములు లభించుచుండేవి. శివాజీ తను స్థాపించిన రాజ్యాన్ని తన గురువైన రామదాసు దానం చేశాడు. శివాజీ తను స్థాపించిన రాజ్యములకు ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించినాడు. ఆనాడు శివాజీ ఆందోళన పెరిగి పెద్దదై గాంధీజీ నేతృత్వంలో భారతదేశమునకు స్వాతంత్రం సంపాదించింది. అంటే అప్పుడు సమర్థగురు రామదాసుగా వేసినటువంటి బీజాలు ఈనాడు మళ్ళా తిరిగి స్వాతంత్రానికి కారణం అవ్వడానికి కూడా మళ్ళా తన స్వయం సేవకుడిగా పనిచేయాల్సి వచ్చింది. అలా మీరు అది ఇంకా అర్థం చేసుకోండి. అక్కడ గురువు యొక్క ఆవేదన శివాజీ మార్గదర్శకత్వంలో పునాది వేసి గాంధీ లాంటి లీడర్ ఉన్నప్పటికీ కూడా మళ్ళా అది అటు ఇటు ఎటు వెళ్ళిపోతుందో అని చెప్పి మళ్ళీ స్వయం సేవకుడిగా అక్కడ పక్కన ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా అది రానున్న ప్రమాదం జరగడం జరిగింది. దేశం 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోయినప్పుడు అప్పుడు దేశ స్వాతంత్రం కోసం చాలా విశుద్ధమైనటువంటి సాధన చేసినటువంటి అరవింద్ ఎంతలే 10 ఏళ్లలో మళ్ళా కలిసిపోతుంది అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, కలిసే సూచన ఎక్కడా కనిపించటం లేదు. దానికి కారణం ఏంటి అంటే ఆ సత్తా కలిగినటువంటి కార్యశూర్యులు ముందుకు రావటం లేదు. కార్యశూర్యులు కనుక ముందుకు వచ్చేస్తే ధర్మాన్ని కలపడం కాదు, దేశాన్ని కలపడం కాదు. ఏ విధంగా కలపాలి, ఏం చేయాలి అనేది మనం సూక్ష్మీకరణ సాధనలో చూద్దాం. మొత్తం ప్లాన్ ఇచ్చారు ముందుగా. రామకృష్ణ పరమహంస కలకత్తా సమీపంలో ఒక్క గ్రామంలో పుట్టాడు. వారు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిరంలో పూజ చేస్తూ ఉండేవారు. వేల మంది జిజ్ఞాసులు ఆయన వద్దకు వచ్చి తమ జ్ఞాన దృష్టిని తీర్చుకునేవారు. ఆయన ఆశీర్వాద బలం వలన లాభం పొందుతుండేవారు. ఆయన ధర్మపత్ని శారదామణి నరేంద్రుని రూపంలో ఒక యోగిని పొంది సన్యాస దీక్ష ఇచ్చి దేశ దేశాంతరములలో భారతీయ సంస్కృతి గర్వం చెప్పడానికి పంపించారు. ఆ రోజులలో విద్యావంతులందరూ క్రైస్తవులుగా మారి నాస్తికులు అయ్యేవారు. వివేకానందుని ప్రయత్నాల వలన లక్షల మంది మారినారు. ఆయన ప్రపంచమంతటా రామకృష్ణ మిషన్ స్థాపించి అనేకుల బాధలను నివారించటకు ప్రారంభమయ్యారు. కన్యాకుమారి వద్ద నిర్మించబడిన వివేకానంద స్మారకం ఈనాటికి గురువు ద్వారా లభించిన ఆయన నవజాగృతి సందేశంను చాటి చెప్తున్నది. ఇది ఒక ఆత్మ యొక్క వేరు వేరు శరీరంలో వర్ణన, అందరం చేసుకోండి. అంటే ఒకే ఆత్మ కబీర్గా వచ్చింది, మతం వేరు. సమర్థకులు రామదాస్గా వచ్చింది, మతం వేరు. రామకృష్ణ పరమహంసగా వచ్చినప్పుడు అసలు ఏమతం లేదు. అన్ని దేవతలు అన్ని మతాలు సాధన చేసేవి. అటువంటి వ్యక్తి పరాకాష్ట ఎలా ఉండాలో ఆలోచించుకుంటే కానీ గురుదేవుని యొక్క ఆకాంక్ష అర్థం కాదు మనకి. ఆ సిరీస్ అర్థం చేసుకోండి. ఆ సిరీస్ అర్థం చేసుకోవడానికి ఇవన్న నాకు చెప్పేది, మొదట కబీర్. కబీర్గా అయితే హిందువులు ముస్లింలు పెద్ద వేరు వేరుగా లేదు. అసలైన ఆధ్యాత్మిక తప్ప అర్థం చేసుకోండి అని అవసరపడ్డాడు. తర్వాత ఏమొచ్చాడు, సమర్థకుడు రామదాస్గా వచ్చాక అన్ని మతాలు వేరేటప్పుడు కూడా హిందూ దేశానికి ఒక విశిష్టత ఉన్నది. హిందూ దేశము స్వరాజ్యంగా జీవించవలసిందే, దానికి సమగ్రమైనటువంటి స్వాతంత్రం కలిగి తీరాలి అని ప్రతిపాదన చేశాడు. ప్రతిపాదన చేసిన తర్వాత మళ్ళా హిందూ ధర్మమే అనుకుంటారేమో, ఆ తప్పు చేయకండి అని చెప్పి మూడు రోజుల్లో ఒక్కొక్క దేవతను సాక్షాత్కరింప చేసుకున్నారు. రామకృష్ణ పరమహంస యొక్క చరిత్ర కనుక చదివితే అసలు ఆ సైన్స్ ఆఫ్ రియలైజింగ్ గాడ్ దేవతా సాక్షాత్కారం అంటే ఇంతేనా అనిపిస్తుంది. మూడు రోజులు ఏ దేవత అయినా ప్రత్యక్షం అయిపోయింది పాపం. ఏదైనా అంతే సాధన. క్రైస్ట్ మొహమ్మద్ వీళ్ళందరినీ సాధన చేసుకున్న తర్వాత ఆయన ఒక తమాషాయన మాట ఇచ్చాడు, సీతాదేవి అంత కరుణామూర్తి, రాజరాజేశ్వరి దేవి అంత అందమైన దేవత లేవు అన్నారు. అది కూడా గుర్తుంచుకోండి, ఏ సందర్భంలో అయినా మనం ఉపయోగించుకుందాం. అంటే రామకృష్ణ పరమహంసగా వచ్చినటువంటి ఆ జీవితంలో ప్రతి దేవత, ప్రతి మతము, ప్రతిదీ కరెక్టే, అన్నీ ఆ మార్గానికి తీసుకెళ్తాయని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మళ్ళా జన్మలో ఆయన చేయవలసినటువంటి కార్యక్రమము ఏ విధంగా అయి ఉండాలి అనేది ఒక గీత కనుక మనం ఎక్స్టెన్షన్ లైన్ తీసుకోగలిగితే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఉద్దేశాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. ఇది ఒక ఆత్మ యొక్క వేరువేరు శరీరంలో వర్ణన. ఇంతేకాక అనేక ఆత్మలలో, మూడు జన్మలు ఎత్తే అని అనుకుంటారేమో అనుకోకండి, అది అనేక ఆత్మలలో. ఉదాహరణకి చైతన్యము నింపి ఈ ఆత్మ అనేక పెద్ద పెద్ద పనులు చేయించింది. బెంగాల్లోని చైతన్య మహాప్రభు, గుజరాత్లోని బాబా జాలారామం ఈ ఆత్మ యొక్క సంరక్షణలోనే అంత ఎత్తుకు ఎదిగి భగవద్భక్తి యొక్క వాస్తవ సేవా రూపాన్ని ఆ కాలువ ప్రజలకు చాటి చెప్పారు. నేను ఎవరు అడిగారు మూర్తి గురించి, కబీర్దాస్కి, సమర్థకుల రామదాస్కి, రామకృష్ణ పరమహంసకి, చైతన్య మహాప్రభుకి వీళ్ళకే ముక్తి లేకపోతే ముక్తి గురించి మనం ఆలోచించుకోవడం అవసరం. ఇచ్చేట వీళ్ళ జన్మెత్తుతోనే ఉన్నారన్నారు మధ్యన. నేను మూడు జన్మల వివరణ మాత్రమే ఇచ్చాను. ఈ మధ్యకాలంలో నేను అనేక జన్మలు తీసుకున్నా అవి ఈ మూడు అంత ప్రాముఖ్యత పొందలేదన్నది. ఈ పై మూడు జన్మల సమగ్ర వివరాలలోనూ గురుదేవుడు అడుగు అడుగులో నాకు సాయం ఇస్తూ నన్ను ఇంత ఎత్తుకు ఎదగనిచ్చి నా జీవితాన్ని ఎలా సఫలం చేసినారో తెలుసుకున్నాను. ఇక్కడ సమర్పించండి, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు ముగ్గురు కూడా. కానీ నేను కబీర్గా ఎదగటానికైనా, సమర్థకుడు రామదాసుగా ఎదగటానికైనా, అయితే రామకృష్ణ పరమహంసగా ఎదగటానికైనా కూడా కారణము ఈ గురుదేవుడే. ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవాలని నాకు కోరిక కలగలేదు. ఏమంటే చిన్న చిన్న కోరికలు, మూడు జన్మలు ఎవరైనా తెలుసుకుంటారో చాలా అనిపించింది. అంతటి మహాపురుషుడు స్వయముగా వచ్చి మూడు జన్మల వృత్తాంతము చూపించి ఈ జన్మలో కూడా నీకు మార్గదర్శకుడుగా ఉంటానని చెప్పినప్పుడు నాకు మిగిలిన జన్మల వివరణ అడుగుతా ఆయన మీద అవిశ్వాసం వ్యక్తం చేయటే అవుతుంది. చాలా అనుకున్నారు ఈ మూడు చెప్తే, మిగతా తర్వాత చాలా అనుకుంటాడు. పెద్ద పెద్ద కార్యక్రమాల బరువు తీసుకున్నప్పుడు చాలాసార్లు అనేక రకముల కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. అనేక రకాలుగా అసాధారణమైన పరాక్రమములు చూపించవలసి వస్తుంది. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. ప్రతిసారి గురుదేవుడు పరుగు పరుగులు వచ్చిందని అడుగుతున్నాడు. ఒక సాధన శిబిరంలో గురుగారు చెప్పారు, దీనికి చెప్తున్నాను మీకు కదా, ప్రతిసారి గురుదేవుడు పరుగు పరుగులు వచ్చి నన్ను అడుగుతున్నాడు. శిష్యుడు గురువు ఒక వరం అడిగాడు. ఎందుకంటే మీరు ఎప్పుడు నాతోనే ఉండాలన్నాడు. పెద్ద ఇబ్బంది పెడతా ఉంటారు గురువులు మనం, ఎప్పుడు వీడుకొని ఉంటే గురువు తను పరిపూర్తి చేసుకుంటాడు అక్కడ ఊరుతోనే ఉండాలి అన్నాడు. సరే ఉంటారన్నాడు. మీరంటే కాదు నాకు నిదర్శనం కావాలన్నాడు. సరే నిదర్శనం నీకు కనిపిస్తుంది, మీ అడుగులు అలా పడుతూ ఉంటే ఆ పక్కన నా అడుగులు కూడా పడుతూ ఉంటాయన్నాడు. ఎలాగా మీకు డౌట్ వస్తే భైరవ ద్వీపం సినిమా చూడండి. భైరవ ద్వీపంలో ఈ అడుగులు అలా పడుతూ ఉంటాయి, చూసుకోమా జాగ్రత్తగా. అడుగులు కోసమైన చూపించమని సినిమా ముందు చూస్తున్నాను అడుగులు పడుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. అంచేత శిష్యుడు నడుస్తున్నాడు, అడుగులు పడుతున్నాయి. గురువు గారు టెస్ట్ చేసుకున్నాడు. ఈ టెస్ట్ చేయడానికి గురువుగారిలో మైలు నడిపించాడు, నడిచాడు, అడుగులు పడుతూనే ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక ఏమైంది, కాస్త ముళ్ళు అవి ఉంది, తడితడిగా ఉంది, దాన్ని ఏమంటారు, కూరుకుపోతూ ఉంటారు మనుషులు. ఊబి ఊబి లాంటిది వచ్చింది, పూర్తి ఊబి కానీ ఊబి లాంటిది వచ్చింది. శిష్యుడు చూసుకున్నాడు, ఆ రెండో గంట కాదు లేదు అక్కడ. సరే ఏం చేస్తాడు, ఊబిలో అడుగు పెట్టేశాడు, వెనక్కి వెళ్ళలేడు, పెళ్ళిగా ఆ ముళ్ళను దాటుకుంటూ వెళ్ళాడు. దాటుకుంటూ వెళ్ళాక మళ్ళీ మామూలు ఉండేసి వచ్చాక మళ్ళీ ఆ చంట అడుగులు కనిపించడం మొదలెట్టే కోపం వచ్చింది. అసలైనప్పుడు నువ్వు రాలేదు, ఊబిలో కూరుకుపోయి ముడుకుంటున్నప్పుడు ఏమో నీ అడుగులు పడలేవు, నాతో లేవు, ఇప్పుడేమో నువ్వు మళ్ళా అక్కడ ఉన్నావు అని వస్తావు అన్నాడు. నీకు అర్థం కాలేదురా, నిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను, ఆ అడుగు చాలా నాకు జీవితాలు. కష్టకాలంలో మనం నడిచాం అనుకుంటాం, కష్టాలు తీరిపోయాక గురువు అనుగ్రహంతో తీరిపోయా అనుకుంటాం. అలాంటి గురువు గురువు కాదు, ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా నిజంగా మనం కష్టకాలం వచ్చినప్పుడు గురువు అనేవాడు నిజంగా మనకు ఉంటే ఆ బాధ అంతా వాళ్ళు మోస్తాడు. కానీ కథ ఎలా ఉంటుంది అంటే, రమణమూర్తి చెప్తూ ఉండేవాడు కదా, పరుగు పరుగులో ఒక రైలు ఎక్కట పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఒక రైలు ఎక్కిన ముందుకు రా, పెట్టి కింద పెట్టరా అని అంట. నా పరుగు ఎలాగో రైలు మోస్తుంది కదా, పెట్టి పరుగు కూడా అని బయట ఎందుకని నేను నెత్తి మీద పెట్టుకున్నాను. ఇది పరిస్థితి. ప్రతిసారి గురుదేవుడు పరుగు పరుగులో వచ్చి నన్ను ఆడుతున్నారు. నా స్వల్ప సామర్థ్యమునకు తన అనంత సామర్థ్యము కలిపి కష్టములు నివారిస్తూ తెల్లబడుతూ ఉన్న నా అడుగులను స్థిరపరిచినాడు. ఈ మూడు జన్మల వివరణలో జరిగిన సందర్భాన్ని బట్టి ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం కలిగినది. అందువలన ఆ రోజు నుండే నా సంపూర్ణ జీవితాన్ని గురుచరణకు అర్పించినాను. ఆనాటి నుండి నాటి వరకు నేను చేసిన ప్రతి పని ఆయన ఆదేశానుసారమే నిర్వహించాను. గురువు యొక్క ఆకాంక్ష ఎప్పుడు అంతే కదా, పొద్దున్న ఉన్న అందరూ సుఖంగా ఉండాలని ప్రతి పది నిమిషాలకి మనం ప్రారంభించి పాలిస్తుంటే వాళ్ళు పరిగెత్తి వస్తారు. కానీ ఏంటది ఆర్తితో నిజంగా అందరూ సుఖంగా ఉండాలని మీరు చేయండి తప్ప ఉపదేశం కాదు. మన ఆలోచన సరళి మార్చక ఇబ్బంది కర్మకాండం కంటే ఆలోచన సరళి ఈ స్తోత్రంతో మారుతుంది. ఈ స్తోత్రాన్ని గుర్తుంచుకోవాలి చదువుకుంటున్నాం మనం. ఈ అశ్వమేధానికి కావలసినటువంటి పరిస్థితులు, ఈ అశ్వమేధ యజ్ఞానికి భారతదేశపు పాత్ర, అందులో అనేక దేవ సముదాయాల పాత్ర, వ్యక్తిగత పాత్ర, మూడు అంచెలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు అశ్వమేధ యజ్ఞం యొక్క ఆవశ్యకత ఏంటి, ఈనాడు ఎందుకు జరపబడుతున్నాయి. రెండోది, ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలలో ఆధ్యాత్మికత మీద అభిరుచి కలిగినటువంటి సంస్థల యొక్క పాత్ర ఎలా ఉండాలి, ఇవి రెండూ కాకుండా మూడోది వ్యక్తిగతంగా మనం ఏం చేయగలం, ఒక్కొక్క వ్యక్తి ఏమేమి చేయగలడు, అన్నిటికీ ప్రాముఖ్యత ఉందని తెలుసుకున్నాం మనం. రావణాసుర వధలో హనుమంతుడు లాంటి విశిష్టమైన వ్యక్తికి, వానర సమూహము లాంటి పనికిరానటువంటి ఒక జాతికి ఉన్నటువంటి పాత్ర, ఎందుకు పనికిరాని జీవి అయినటువంటి ఉడత పాత్ర, మూడు ముఖ్యమైన దేన్ని మనం ఈ మహాకాలుని యుగ పరివర్తన ఆవశ్యకతకు అవాంఛనీయము అనుకోవటం లేదు మనం. అలాగే మన అందరి పాత్ర, దేవ సముదాయాల పాత్ర, ప్రపంచంలో ఉన్నటువంటి పృథ్వీలో ఉన్నటువంటి మానవ జాతి పాత్ర, ఈ మూడు అంశాలుగా అశ్వమేధం గురించి మనం చదువుకుంటాం. మనం చిత మొట్టమొదట ఈ దేవ సంస్కృతి దిగ్విజయము అనే మాట వాడుతున్నాం మనం. అశ్వమేధానికి ఎప్పుడు కూడా ఒక యుద్ధంతో సంబంధం ఉన్నట్టు చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. లౌకుశులు వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏ కనెక్షన్ లేదనుకుంటారు, దగ్గరికి వచ్చేస్తే సరే ఏమి చెప్తే లౌకుశులు వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రాన్ని పట్టుకుంటారు. గుర్రాన్ని పట్టుకున్న తర్వాత ఎవరైతే ఆ గుర్రాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఆ గుర్రపు వెనకాతలో వస్తున్నటువంటి సైన్యానికి లొంగిపోవాలి. లొంగిపోతే ఇద్దరికి యుద్ధం తప్పదు. యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిస్తే వాడు అశ్వమేధం చేయాల్సిన బాధ్యత పడుతుంది. అశ్వమేధం ఆగిపోదు, గెలిచిన వాడు అశ్వమేధం చేయాల్సి వస్తుంది. అంచేత ఎవరైనా పట్టుకున్నారంటే దాని అర్థం ఏంటి అంటే దాన్ని ఎదిరించారు అంటే పూర్వకాలంలో నువ్వు చేసేది ఏంటి, నేను అశ్వమేధం చేస్తాను అనేటువంటి అర్థం వస్తుంది. అది మన సినిమాల్లో చిత్రీకరించినటువంటి అశ్వమేధం. కానీ అసలు అశ్వమేధము అనే పదానికి స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే ముందు దేవ సంస్కృతి అంటే ఏంటో అర్థం కావాలి. అందుకే అశ్వమేధానికి దేవ సంస్కృతికి మధ్య సంబంధం ఏర్పరిచారు. ఈ దేవ సంస్కృతి అంటే ఏంటో మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే దేవాసుర సంగ్రామం అనేది మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన కావాలి. పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి, పేజీ నెంబర్ 2. కలియుగము యొక్క విశిష్ట లక్షణము పాపం అనుకున్నట్టు ఒక భ్రాంతి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కలియుగంలో పాపాలు చాలా ఎక్కువైపోయాయి, సత్యయుగంలో ఆ యుగంలో పాపాలు లేవు అనుకోవటం ఒక భ్రాంతి. జరిగిన యుగముల పునరాచరణ వృత్తి మాత్రమే జరుగుతోంది. నేటి దురాచరణ యుగముల కాలచక్ర భ్రమణము కూడా ఒకే విధమైన నియమాలను అనుసరిస్తుంది. సత్య త్రేత ద్వాపర యుగాలలో కూడా దుష్ప్రవృత్తులు భయంకరంగా ప్రాదుర్భవించాయి. వాటి నివారణ కూడా ఒకేలాగా జరిగింది. సత్యయుగం నుంచి కలియుగం లోపల మనం చూసుకుంటే 10 అవతారాల పునరావృత్తి జరుగుతూ ఉంటుంది. మత్స్య కూర్మ వరాహ నారసింహ వరకు ఒక స్టేట్ ఆఫ్ అవతారాలు జరుగుతూ ఉంటే నారసింహ అవతారం తర్వాత వామనావతారము, వామనావతారం తర్వాత ముగ్గురు రాములు, రామో రామశ్చ రామశ్చ పరశురాముడు రాముడు బలరాముడు, దాని తర్వాత శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడి తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి కలికి అవతారము. ఈ 10 అవతారాలు అలా పునరావృత్తి జరుగుతూనే ఉంటుంది. ఈ పునరావృత్తి జరుగుతున్నప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను, ఈ క్యాంపులో చాలా ముఖ్యమైన సాధన ఏంటి అంటే శ్వాస మీద దృష్టి. ఈ శ్వాస మీద దృష్టికి ఒక ఫార్ములా ఇప్పుడు రాసుకోండి. ఈ ఫార్ములా దశావతారాలతో మన శ్వాస ఎలా లింక్ అవుతుందో తెలియతుంది. సీక్రెట్ డాక్టరీలో సంఖ్యాశాస్త్ర రహస్యం చాలా త్వరలో తెలుపబడుతుంది అని చెప్పి వదిలేసింది ఆవిడ. ఈ రహస్యంలో ఒక పాత్ర ఇది, జాగ్రత్తగా రాసుకోండి. ఒక రోజులో 21,600 శ్వాసలు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి వివరణ మనం గాయత్రి సాధన చేస్తున్నప్పుడు చేసుకుందాం. అది ఇప్పుడు ఈ యుగము ఆ పునరావృత్తి జరుగుతూ ఉంటుంది అనేటటువంటి మాటలు వచ్చాయి కనుక దానికి సంబంధించినటువంటి ఫార్ములా రాసుకోండి. మీరు మనిషి ఒక రోజులో 21,600 శ్వాసలు తీసుకుంటాడు. దీన్ని రిప్లికా ఇంకో 21,600 రెండు కూడితే ఎంత వస్తుంది? 43,200. 432 అనే సంఖ్య పక్కన కొన్ని సున్నాలు వస్తూ ఉంటాయి. ఈ 432 అనే సంఖ్య 43,20,000 సంవత్సరాలు అవుతాయి. దానికి రెట్టింపు అవుతాయి, దానికి 3 రెట్లు అవుతాయి, దానికి 2 రెట్లు అవుతాయి, 4 యుగాలు మారుతూ ఉంటాయి. అంచేత మొత్తము శ్వాస యొక్క రహస్యము ఈ 43,200 అనే సంఖ్య మీద ఉంది. ఆ సంఖ్యని డివైడ్ చేయడంలో కూడా ఏ విధంగా డివైడ్ చేశారు అంటే మూలాధార చక్రంలో 600 శ్వాసలు, మూలాధార చక్రము ఇజ్ ఈక్వల్ టు 600 శ్వాసలు. దాని తర్వాత ఉన్నటువంటి పై చక్రాలలో మూడు చక్ర దాని పై చక్రాలలో 6,000 శ్వాసలు, 3 6లు అంటే స్వాధిష్టాన మణిపూరక అనాహత చక్రాలలో 6,000 శ్వాసలు అంటే మొత్తం 18,000 అవుతుంది. దాని తర్వాత పైన ఉన్నటువంటి 3 చక్రాలు అనాహత ఆజ్ఞ సహస్రారాలు 1,000 శ్వాసలు మొత్తం చూడండి 21,600 అయిందా. ఇక్కడ మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ శ్వాసలో ఏంటి అంటే నిమిషానికి 15 శ్వాసాలు పడుతుంది. కరెక్ట్గా పొద్దున్న 6 గంటలకి మొదటి 600 శ్వాసలు మూలాధార చక్రంలో తిరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. అప్పుడు బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఈ మీకు అర్థమవుతుందా, పొద్దున్న 6 గంటలకు కరెక్ట్గా సివివి యొక్క 6 o'clock మెడిటేషన్ యొక్క అంతరార్థం కూడా ఇదే. పొద్దున్న కరెక్ట్గా మూలాధారం స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి 600 శ్వాసలు రన్ అవుతుంది. ఈ యాంగిల్లో కనుక మనం చూసుకుంటే పొద్దున్న 6 గంటల కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో విశుద్ధ ఆజ్ఞ సహస్రార చక్రాలు యాక్టివ్గా ఉంటాయి, పై చక్రాలు. ఆ పై చక్రాలు యాక్టివ్గా ఉంటాయి కనుక అప్పుడు సాధన చేయమనేటటువంటి ఒక భావన ఉంది. అది విషయం మీరు ఆలోచించండి దీని మీద. దేవాసుర సంగ్రామము, దేవ సంస్కృతి దిగ్విజయము, దేవాసుర సంగ్రామము దీని సందర్భంలో చెప్తున్నాను నేను. దేవాసుర సంగ్రామంలో ఏ విధమైనటువంటి సాధన చేయాల్సి వస్తుంది, ఈ దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేది చాలా అద్భుతంగా దుర్గా సప్తశతి అనేటటువంటి పుస్తకంలో చెప్పబడి ఉంది. వేరుగా ఎవరైనా వీలైతే దాన్ని అధ్యయనం చేయండి. ఈ రోజుల్లో ఎక్కడైనా పుస్తకం దొరికితే మన లైబ్రరీలో ఉండొచ్చు, లేకపోతే సంపాదించండి, స్వయంగా చదవండి దాన్ని. అందులో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనేటటువంటి 3 పదాలు మనకి వినిపిస్తాయి. యుగముల కాలచక్ర భ్రమణము, మన శరీరంలో జరుగుతున్నటువంటి కాలచక్ర భ్రమణానికి ఇప్పుడు నేను మీకు ఈక్వేషన్ ఇచ్చాను. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ ఉన్నంత వరకు కూడా నిరంతరము శ్వాస మీద దృష్టి ఉంచుకోమన్నాను నేను. కేవలం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీకు కనిపించడం మొదలెడతాయి. మీరు చేయాల్సింది ఏం లేదు, చూడటమే. గడియారంలో టైం ఎంత అయింది అంటే మీరు చూడాల్సింది ఏంది, ముందు ఎక్కడున్నాయో చూడటమే తప్ప దాన్ని మీరు తిప్పక్కర్లే. తిప్పేది కాలపురుషుడు తిప్పుతూనే ఉన్నాడు. దాన్ని మన శరీరంలో ఉన్నటువంటి కాలచక్రాన్ని అనుభవించి ఈ టైమ్స్ అంతా మనం నోట్ చేసుకుంటున్నాం కనుక శ్వాసని అబ్జర్వ్ చేయటంలో యుగాల రహస్యాలు మొత్తము కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. అంచేత శ్వాసను గమనించడం మాత్రం మర్చిపోకండి. వీలవుతే నేను చెప్తున్నప్పుడు కూడా శ్వాసను గమనించుకోవచ్చు. మీరు ఇప్పుడు మీరు నాతో నా వైపు చూస్తూ నా మాటలు వింటూ పక్కన కూర్చున్న వ్యక్తులు ఉన్నారు అనేటటువంటి అనుభూతి ఉంది కదా, అలాగే శ్వాసని యొక్క అనుభూతి కూడా, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది అనేటువంటి అనుభూతి మీరు ఎంత నిరంతరము ఉంచుకోగలిగితే అంత తొందరగా సాధనా మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. సత్య త్రేత ద్వాపర యుగాలలో కూడా దుష్ప్రవృత్తులు భయంకరంగా ప్రాదుర్భవించాయి, వాటి నివారణ కూడా ఒకేలాగా జరిగింది. వాటిని పూర్వకాలంలో దేవాసుర సంగ్రామం అనేవారు. అతి శక్తివంతమైన ఆశ్రయ శక్తులను సంఘటితమై దేవశక్తుల సహాయంతో ఓడించి దేవత్వము పునఃస్థాపించబడేది. ఋషుల రక్త కణాలతో రావణ వధకు కారణమైన సీత ఆవిర్భవించింది. అనేక సార్లు అసురులను ఓడించటానికి భగవతీ దుర్గాదేవి ఆవిర్భావము మార్కండేయ పురాణంలోని 73వ అధ్యాయం నుంచి 85వ అధ్యాయం వరకు అతి భావనాత్మక ఆలంకారిక వర్ణన లభిస్తుంది. మానవ చేతనత్వం యొక్క ప్రాణసత్తా ఈ శక్తి యొక్క ఒక అర్థము కూడా. దీనినే ప్రాణముల గంగోత్రి, గాయత్రి, లేక దేవత్వ బీజము, లేక వేదమాత, దేవమాత అనుకుంటున్నారు. పదార్థము లైఫ్, ప్రాణం. ఈ రెండింటి కలిగితే ఏర్పడినటువంటి చేతనత్వము, ఈ మూడింటి గురించి చెప్పేదే గాయత్రి మంత్రం. ఈ మూడే మన జీవితాలు. ఒకటి మనలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి లేక ఆత్మ, రెండవది పంచీకృతమైనటువంటి శరీరము. ఈ రెండిటికీ మధ్య సంబంధాన్ని స్థాపించి ఈ రెండింటి అనుభవాన్ని పరస్పరము ఒకదానికొకటి అందజేసేటటువంటిది చేతనత్వము. ఈ మూడు కలిసి ఎక్కడైతే ఉద్భవిస్తాయో దాన్ని గంగోత్రి అన్నారు వేదాంత పరిభాషలో, దాన్నే గాయత్రి అన్నారు. మానవ జీవితంలో శ్రద్ధ విశ్వాసాలు నశించినప్పుడు సామాజిక జీవితం ఏ విధంగా అరుగుతప్పి విషమ పరిస్థితులు ఏర్పడతాయో మధు కైటక వరకు తిరుగుతుంది. విష్ణుమూర్తి సాధించలేనిది శక్తి స్వరూపుడి ఆదిశక్తి అసురులను మోహింపజేసి తమ నాశనాన్ని తామే కోరుకున్నట్టు చేస్తుంది. ఈ మహామాయాశక్తి విశేషణాలన్నీ కూడా గాయత్రి మాత విశేషణాలే. మధు కైటభవధ దేవాసుర సంగ్రామంలో దుర్గా సప్తశతిలో మొట్టమొదట జరిగేటటువంటి సాంకేతికమైనటువంటి అలంకారిక వర్ణం ఏంటి అంటే మధు కైటభవధ. ఎలాగ ఆ స్టోరీ చెప్తారు అంటే, విష్ణుమూర్తి పడుకుని ఉన్నాడు యోగ నిద్రలో, విష్ణుమూర్తి చెవిలోంచి ఇద్దరు అసురులు ఉత్పన్నం అవుతారు. ఈ ఇద్దరు అసురులు ఉత్పన్నమై నానా గందరగోళం చేసేస్తూ ఉంటే చివరికి ఎవరూ నిద్ర లేపలేకపోతే మాయాశక్తి విష్ణువుని నిద్ర లేపుతుంది. నిద్ర లేపే విష్ణువు కూడా వాళ్ళిద్దరితో పాటు చాలా తీవ్రంగా యుద్ధం చేస్తాడు. చివరికి విష్ణువు యొక్క శక్తికి ప్రసన్నులై మధుకైటకులు విష్ణువుని వరం అడగమంటారు. కథ అంతరార్థం చూడండి, తమాషా అక్కడ మీకు. అసురులు రివర్స్లో విష్ణుమూర్తిని వరం అడగమంటారు, అంటే మీరు నా చేతిలో చచ్చిపోండి అంటాడు. డైరెక్ట్గా అడిగిస్తాడు. విష్ణుమూర్తి పాపం మొహమాటాలు లేవు, శివుడికి అయితే కాస్త మొహమాటాలు ఉంటాయి. కానీ సరే, ఆ విధంగా వాళ్ళు వరదానం ఇచ్చారు కనుక విష్ణుమూర్తి చేతులు చచ్చిపోతారు వాళ్ళు. దీని అంతరార్థం ఏంటి అంటే, సాధారణంగా సాధనలో విన్నదానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మనం. నిజంగా చూసి అనుభవంలో వచ్చిన దానికంటే విన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అలా జరిగిందిట, అలా జరిగిందిట, అలా జరిగిందిట, అలా అలా అనుకుని ఆ సాధనను మొదలెట్టిస్తూ ఉంటారు. ఇలా జరిగిందిట అన్నదాని వెనకాతల నిజంగా ఎంత వాస్తవం ఉంది, నిజంగా సాధనా మార్గంలో అలా జరగటం సంభవమా, అవునా కాదా అనేది చాలామంది ఆలోచించరు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మరి ఇక్కడ వరకు వచ్చిందో లేదో తెలియదు, కానీ కాశీలో ఉన్నప్పుడు నేను ఒక రొట్టి డబుల్ అయిపోతూ ఉంటాను వారం రోజుల్లోనూ రెండు రోజుల్లోనూ. ఇక్కడగా వచ్చింది కదా, ఇంకా నీళ్లు తాగితే అన్ని రోగాలు తగ్గిపోతాయి అని ఆ ఏదేదో రకరకాల పూజలు ఉపాసనలు అన్ని మొదలెట్టించారు ఆ రొట్టిని మీద. సింపుల్ మల్టిప్లికేషన్, అమీబా సెల్ డివిజన్ లాగా, ఒక ఎమీబా రెండు ముక్కలు చేస్తే రెండు ఎమీబాలు అవుతుంది, దాన్ని రెండు ముక్కలు చేస్తే నాలుగు ఎమీబాలుగా మారుతుంది. అంచేత ఈ సింపుల్ సెల్ డివిజన్ అనేటువంటి ప్రక్రియకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రూపకల్పన చేసేసుకుని దాని ద్వారా ఏవేవో మ్యాజిక్లు ఏవేవో జరిగిపోతున్నాయి అనేటువంటి అపోహలో జరిగిపోవటం అనేది మధు కైటభవద. ఆధ్యాత్మిక జగత్తులో ఈ యాంగిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలము అలా జరిగిపోయింది, వాళ్ళకి అలా జరిగిపోయింది కనుక మాకు అలా జరిగిపోతుంది అనేటటువంటి యాంగిల్లో మనం ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడితే అది ఆశ్రయ శక్తుల యొక్క ప్రభావంలో చేయటమే తప్ప నిజమైన సాధన కాదు. నిజమైన సాధన ఎప్పుడు కూడా మూడు పాదాల మీద నడుస్తుంది అన్నారు. ఏంటి మూడు పాదాల మీద నడిచేది? శ్రద్ధ, నిష్ట, ప్రజ్ఞ. ఈ మూడు ఉన్న చోటే ఏ ఆధ్యాత్మిక సాధనైనా నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అనిపిస్తుంటుంది. ఇది గాయత్రి మంత్ర సాధనకే కాదు, ఏ మంత్ర సాధనైనా, ఏ దేవతా సాధనకైనా ఈ మూడు లక్షణాలు ఉండాలి: శ్రద్ధ, నిష్ట, ప్రజ్ఞ. ఈ మూడు ఏ విధంగా సాధకుల్లో ఉత్పన్నమవుతాయి, ఏ విధంగా ఆ సాధన ముందుకు వెళ్తుంది అన్నది మనకి ముందు ముందు తెలుస్తుంది. మహిషాసుర వధలో మహాశక్తి వద్దకు పంపించబడిన సేనాపతి పేర్లలో భౌతిక కోరికలతో మదాంధులైన వ్యక్తుల అలంకారికమైనటువంటి నామాలే. దుర్గా సప్తశతిలో దుర్గాదేవి మీదకి యుద్ధం చేయటానికి రాక్షసులు కొంతమంది సేనాపతుల్ని పంపిస్తారు. ఆ సేనాపతుల పేర్లు మన శరీరంలో ఉండేటటువంటి విభిన్న కోరికలే. ఆ పేర్లు చూడండి ఏంటో: చిక్షురుడు, పురుగు వలె సంకీర్ణ జీవితము జీవించేవారు. చామరుడు శారీరక సౌందర్యానికే ప్రాముఖ్యతనిచ్చేవారు. ఉదగ్రుడు ఉదరపరాయణుడు, మహాహనుడు దేనినైనా చంపివేసి తినేవాడు. అశిలోముడు రోమరోమములో హింస నిండి ఉన్నవారు. చాలామంది ఏమనుకుంటారంటే హింస, ఎవరినైనా సాచి లంపకాయ కొట్టడం పొడి చేయడం హింస అనుకుంటారు. కానీ మానవుడు కనిపెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి హింస ఏంటంటే మాట. కొట్టేసిన పాపం ఆ దెబ్బ మానిపోతుంది, కానీ మాటతో వేసినటువంటి ఆ తూట్లు ఉంటాయే ఆ గాయాలు మాత్రం ఎప్పటికీ మానవవి. అది ఇప్పుడు స్పెషలైజ్ చేశాడు మానవుడు. అసలు మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉంటా ఉంటే మన ఎమ్మెల్యేలు వాళ్ళు మీటింగుల్లో వెళ్తూ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంకా అక్కడ ఏంటంటే దానికంటే పైన పార్లమెంట్లో అక్కడంతా మనకు కనిపించేది ఏంటి అంటే ఈ దేశ భవిష్యత్తు గురించి కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ వాటి గురించి ఉండవు. ఎవరు ఒకరినొకరిని ఎంత బాగా తిట్టుకోగలరు. చివరికి మనం ఎంత దాని గురించి స్పెషలైజేషన్ మనకు వచ్చేసింది అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళు ఎలా తిట్టుకోబోతున్నారు. అంత సాధన చేసేసాం తిట్లలో. ఇది ఇక్కడ చెప్పింది అది అశిలోమ రోమరోమంలో హింస నిండి ఉన్నవారు అంటే నోరు విప్పితే ఎలాగో అలాగే ఇతన్ని బాధ పెట్టాలి. అది విక్రించటం ద్వారాను తిట్టడం ద్వారాను ఏదో విధంగా ఆ అలవాటు మాత్రం ఖచ్చితంగా మానుకోకపోతే ఇవాళ పొద్దున్న చెప్పినటువంటి సరస్వతి గాయత్రి మంత్రము కానీ ఏ మంత్రము కూడా ఫలించదు. రసమైనటువంటి వాణి అథర్వవేదంలో ఒక సూక్తి ఉంది, అది ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. అది మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం వాచా వదామి మధువత్ భూయాసం మధు సంతృష. మధుమన్మే పరాయణం, మధు వలె నేను జీవిస్తూ ఉండాలి. వాచా వదామి మధువత్ తీయని మాటలు నేను మాట్లాడుతూ ఉండాలి. ఇదంతా ఎందుకు? భూయాసం మధు సంతృష, అసలు నేను ఏం చేసినా అది తీయగా ఉండాలి అనేటటువంటి కోరిక ఆ ఋషి కోరుకుంటాడు దేవతలతో. ఇది దానికి తలకిందుడు అన్నమాట ఇది అశిలోమ అనేటటువంటి సేనాపతి. లాంటి సేనాపతిని ముందు అక్కడ ముందు ఆక్రమణ చేస్తారు దుర్గాదేవి మీద. వారందరూ చనిపోయిన తర్వాత తన అంగరక్షకులైన దుర్ధరుణ్ణి అంటే ఆతతాయులు, దుర్ముఖుణ్ణి కుటిల ప్రవర్తన కలివారు మహిషాసురుడు యుద్ధానికి పంపిస్తాడు. తదనంతరము స్వయముగా మహిషాసురుడు అంటే ఏంటి, పంచతత్వములతో నిర్మించబడిన మనస్సు సంవేదనశీలత కోల్పోయిన రాక్షసులైన వ్యక్తులు మహిషాసురుడు అంటే యుద్ధానికి వస్తాడు. వీటన్నిటినీ నాశనము చేసిన మనస్సును సుసంస్కృతము చేసే ఆ మహామాయ తేజస్సునే గాయత్రి అని పిలుస్తారు. ఈ శక్తి ఆధారము వల్ల కుసంస్కారమైన అసురులు నశించి మహిషాసురుడు దేవి యొక్క దివ్య జ్యోతిలో లీనమైపోతాడు. ఇక్కడ దేవతలు చేసిన స్థుతిలోని అర్థము గాయత్రి మంత్రంలో లభిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి నాలుగు. ఈ నాలుగు మహిషాసురుడు అనేటటువంటి నామములు నయమైపోతాయి. అంటే మహిషాసురుడు అనే అహంకారములు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవి మూడు లీనమైపోతూ ఉంటాయి. ఒక మహిషాసురుడు కథలోనే కాదు, రామాయణంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది, మహాభారతంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. అందుకే అవి నిత్య నూతనమైనటువంటి గ్రంథాలు, అవి ఎప్పుడూ పఠిస్తూనే ఉండాలి మనం. మానవ శరీరం ఉన్నంత వరకు ఈ రామాయణం జరుగుతూనే ఉంటుంది, మహాభారతం జరుగుతూనే ఉంటుంది, ఈ మహిషాసుర వధలు జరుగుతూనే ఉంటాయి. అంచేత వాటిలో ఉన్నటువంటి అనూతనత్వం, ఎప్పుడు రామాయణం మీద సినిమా తీసినా ఎప్పుడు మహాభారతం మీద సినిమా తీసినా ఉర్రూత లొగిపోవటానికి కారణం ఏంటి అంటే అది మన కథ కనుకే, ప్రతి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కనుకే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి మీద తీసినటువంటి సినిమాయే రామాయణం. సినిమా వాల్మీకి తీసిన సినిమా గురించి చెప్తున్నాను నేను, వీళ్ళు తీసిన సినిమా కాదు. ఏంటక్కడ మనస్సు? వాయుపుత్రుడు, శ్వాస. శ్వాసే మనస్సుగా మారుతుంది, ఇదే ఆధ్యాత్మిక రహస్యము, సాధనా రహస్యము కూడా. శ్వాసని మార్చుకోగలిగితే మనస్సును మార్చేసుకోవచ్చు. ఇది పెద్ద నిరూపించడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఆవేశం చాలా ఎక్కువగా ఉన్నవాడు, కోపంతో ఊగిపోతున్న వాడి శ్వాసను చూడండి, శాంతంగా ఉన్నటువంటి వాడి శ్వాసను చూడండి, మీకు మనస్సు యొక్క స్థితికి శ్వాసకి సంబంధం అక్కడే అర్థమైపోతుంది మీకు. ఇది మనస్సు. వాయుపుత్రుడు మనం అందరం కూడా అంటే మనోపుత్రులం, మనస్సు ద్వారా సంచారితం అవుతున్నవాడు. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇప్పుడే మనం చూసుకున్నాం. 3:30కి క్లాసు అంటే 3:45 కానీ మొదలెట్టలేకపోయాం. లాభాలకి బుద్ధి ఉంది, రావాలని చిత్తము ఉంది, వచ్చి తీరాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు పాపం ఏం చేసిందంటే గడియారాన్ని కాస్త ఫాస్ట్ చేసింది, 15 మినిట్స్ లేట్ అయిపోయేవాడు క్లాస్కి. అది ఆ ఆధ్యాత్మిక జగత్తులో చాలా పెద్ద తప్పు చేసాం అది. సరే, అది వేరే విషయం. అది ఈ మనస్సు యొక్క లక్షణం ఏంటి, తన శక్తి తనకు తెలియదు. ఇప్పటికీ కూడా మనిషికి తన మనస్సు యొక్క శక్తి తెలియదు. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో, మనస్సు యొక్క శక్తి గురించి అమెరికాలో నెలకి 3 పుస్తకాలు రాయబడుతున్నాయి. మనస్సు యొక్క శక్తి గురించి అమెరికాలో నెలకి 3 పుస్తకాలు రాయబడుతున్నాయి. రోజుకి 15,000 కాపీలు కొనబడుతున్నాయి. మొత్తం పుస్తకం ఏంటంటే మనస్సు గురించి చెప్పేది, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అను, ద ఆల్ఫా స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అను, మెటాఫిజికల్ హీలింగ్ అను, రకరకాల పేర్లతో ఉన్నాయి, పిరమిడల్ హీలింగ్ అను. 20-30 పుస్తకాలు నేను చదివాను. నేను చదివిన తర్వాత సరే ఇంకంతా ఒకటే కదా, ఒకే యాంగిల్లో వెళ్తుంది కదా అని ఇంకా ఆ పుస్తకాలు చదవడం మానేశాను నేను. కానీ అదంతా కూడా మనస్సు యొక్క శక్తి గురించి చెప్పేటటువంటి పుస్తకాలే. రోజుకి 15,000 కాపీలు అమ్ముడైపోతున్నటువంటి పుస్తకాలు అచ్చవుతున్నాయి అంటే, అది కూడా ఏ లెవెల్లో ఉంటుంది అంటే, మన భారతీయ లెవెల్లో ఖరీదు ఎక్కువ అనుకోండి, అక్కడ అది పెద్ద కాస్ట్ కాకపోవచ్చు. 45 రూపాయల నుంచి 95 రూపాయల మధ్య ఆ పుస్తకానికి విలువ ఉంటుంది. అలాంటివి రోజుకి 15,000 కాపీలు అమ్ముడైపోతున్నాయంటే, మనస్సు యొక్క లక్షణాలని ఎంత తీవ్రంగా వాడు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో చూడండి. అన్ని పుస్తకాలు రాసినా ఇంకా పుస్తకాలు రాస్తూనే ఉన్నా ఇంకా పుస్తకాలు అమ్ముడవుతాయంటే మనస్సు యొక్క శక్తి ఎంత ఎక్కువ ఉంటుందో ఊహించుకోండి. కానీ అది ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప దానికి తెలియదు. హనుమంతు అంతే, ఇంకొకరు వచ్చి చెప్పాలి, శాపం అన్నమాట మనస్సుకి. ఎవరో ఒకళ్ళు దానికి చెప్తే తప్ప దానికి ఉన్నటువంటి జ్ఞానం దానికి తెలియదు. అది మనస్సు. దాని తర్వాత మనస్సుకు ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటి, దేని గురించి అయితే అది ఆలోచిస్తుందో ఏది చూసినా అదే అనిపిస్తుంది. ఒక స్నేహితుడు వస్తాడు ఫలానా టైంకి అని చెప్పాడు అనుకోండి, ఎక్కడి నుంచైనా దూరం నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉంటే ఆ పోలికలో ఉంటే ఆ వ్యక్తి అనుకుంటాం మనం. మళ్ళీ దగ్గరికి వచ్చాక చూసి కాదులే వీడు ఇప్పుడే ఇంతే టైంకి రాడు అని తిట్టుకుంటూ ఉంటాం వాడు వచ్చేంతవరకు. హనుమంతుడు అంతే, ఎవన్నా చూసి సీత అనుకుంటూ ఉంటాడు, మళ్ళా కాదులే అనుకుంటూ ఉంటాడు. రామాయణంలో జరిగేది అంతే కదా, హనుమంతుడి గురించి వెళ్తాడు ఆ రావణాసుర మందిరంలోకి వెళ్ళాక ఆ చూసి ఈవిడ సీతేమో ఈవిడ సీతేమో ఈవిడ సీతేమో అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ చెట్ సీత ఇలా ఎందుకుంటుంది ఇలా ఉండకూడదు అనుకుని అలా ద్వంద్వంలో పడుతూ ఉంటాడు. సరే చూస్తాడు సీతని, సీతను చూశాక ఏం చేస్తాడో ఉత్సాహంలో అక్కడ చెట్లని పీకి పారేస్తాడు. అతి ఉత్సాహం అనమాట, పీకి పారిచేసి కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత ఆలోచిస్తాడు మనస్సు యొక్క లక్షణం ఎప్పుడు అంతే ఎలా చేయకుండా ఉండాలి అని నాలుగు ఖర్చుకోవటం మనస్సు యొక్క లక్షణం. అయ్యో సీత కూడా కాలిపోయింది అనుకుంటాడు, కాలిపోయింది అని మళ్ళీ ఇంకా ఆలోచించడం చూడటమే ఉండరు, నేను చచ్చిపోతానంటాడు. తర్వాత ఎంతవరకు ఆలోచించేస్తాడు, మీరు రామాయణం చదివితే మనస్సు యొక్క లింకులు పెట్టుకునేటటువంటి విద్య అద్భుతంగా రాస్తాడు వాల్మీకి. ఇది చచ్చిపోయింది కదా, సీత చచ్చిపోయిందని వార్త నేను రాముడికి చెప్తాను కదా, రాముడికి చెప్తే లక్ష్మణుడు రాముడు �లా వెళ్ళిపోతారు కదా, ఇది అయోధ్యకి తెలుస్తుంది కదా, అయోధ్య తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు కదా, ఇంకంతే అలా వెళ్ళిపోతుంది ఆ మనస్సు. మనస్సు యొక్క లక్షణాలు హనుమంతుడి రూపంలో అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. మొత్తం మనస్సు యొక్క లక్షణాలే అక్కడది. ఎలాంటి మనస్సు, తమాషా చూడండి ఆ మనస్సు కూడా ఎలాంటిదో. రాముడు రానంత వరకు మనస్సుకి సుగ్రీవుడి దగ్గరికి, సుగ్రీవుడు అంటే మంచి గ్రీవ మంచి వాక్కు బుద్ధి, వీళ్ళిద్దరూ హనుమంతుడు సుగ్రీవుడు ఒక చోట ఉన్నారు. ఎక్కడున్నారు, ఋషముఖ పర్వతం మీద ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరిని చూసి భయపడతారు, చిత్తముని చూసి భయపడతారు, వాలిని చూసి భయపడతారు. చిత్తాన్ని చూసి భయపడాల్సిందే, ఇంచేత చిత్తము అంటే అలవాట్లు, సంస్కారం. ఎంత గొప్పవాడైనా అలవాటుకి బానిస అయిపోతూ ఉంటాడు. అంచేతే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎంత ధైర్యంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారో చూడండి. అయినా కొంటాం మనం, అది వాడి ధైర్యం. ఇంచేత కొంటాం మనం, సిగరెట్ తాగకూడదని తెలుసు, తాగితే చాలా చికాకులని తెలుసు. మొన్ననే ఒక ఆర్టికల్లో చదువుతున్నాను, ఒక సిగరెట్లో ఉన్నటువంటి నికోటిన్ కనుక తీసి ఒక ఎలుకకి ఇంజెక్షన్ ఇస్తే తక్షణం ఆవిడకి తెచ్చిపోతుంది. 8 సిగరెట్లకి ఉందో ఉన్నటువంటి నికోటిన్ని కనుక తీసి, అంటే అందులో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తీసి ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి సుదృఢమైనటువంటి గొర్రెకి ఇంజెక్షన్ ఇస్తే అది తక్షణమే తెచ్చిపోతుంది. అంటే మనం అందరం కూడా సూడు ఔషధలేమో, సూడు హలాహలం తాగాలింది, మనం ఏమాత్రం విషపానం చేయలేమేమా అన్న ధైర్యంతో తాగుతున్నామేమో అది వేరే విషయం. అందువల్ల ఇదేంటి, చిత్తము అలవాటు అయిపోతే ఇంకా మనస్సు బుద్ధి రెండు పనిచేయటం మానేస్తాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. చాలా క్యాంపులు కూడా చెప్పాను, ఈ క్యాంపులు కూడా చెప్పుకున్నాం. ఇంకేంటంటే అది భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక వ్యక్తికి తండ్రి కథ, మోతీలాల్ నెహ్రూ కథ. మోతీలాల్ నెహ్రూ చాలా అద్భుతమైనటువంటి అడ్వకేటర్. ఆయన చేతిలో ఏ కేసు వచ్చినా కూడా ఆ కేసు నెగ్గి తీరాల్సిందే. ఎంత గొప్పగా ఆయన వాదించాడు అంటే లాను మార్చేయాల్సి వచ్చింది అతని వాక్పటిమ వల్ల. ఏం జరిగింది, ఒకసారి ఒక వ్యక్తికి ఉరి శిక్షపడింది, హైకోర్టులో వాదించిన కింద కోర్టులో ఉరి శిక్షపడితే హైకోర్టులో ఈయన దగ్గరికి వచ్చారు. చాలామంది చెప్పారు మిమ్మల్ని రక్షించేది మోతీలాల్ నెహ్రూ తప్ప ఇంకెవరు రక్షించలేరు, వెళ్ళు ఆయన దగ్గరికి అంటే ఓఎస్ నేను రక్షించేస్తాను, మీరు చాలా కాకుర్లు చాలా డబ్బు ఉన్నవాళ్ళు మీరు ఇంత డబ్బు ఇవ్వాలి అన్నారు. వాళ్ళు రైట్ అన్నాడు, సరే ముందు సగం డబ్బు ఇచ్చేయాలి అన్నారు ఇచ్చేసారు. సరే వాదోపవాదాలు జరిగాయి, హైకోర్టులో కూడా ఉరిశిక్ష ఖాయం అయిపోయింది, వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది, మీరు ఇంత లక్షల లక్షల డబ్బు అడిగారు ఉరిశిక్ష పడిపోయింది ఇంకా మీరేం చేస్తారు, ఆగండి అన్నారు. ఇంకా ఆగేది ఏముంది, ఆర్డర్ వచ్చేసింది అక్కడ, ఇంకా వెళ్ళిపోతాడు బావాడని, ఇంకా ఉరిశిక్ష పడలేదు కదా ఆగండి అన్నాడు. సరే ఉరిశిక్ష పడే రోజు కూడా వచ్చేసింది, ఆగండి అన్నాడు. సరే పదండి అందరం వెళ్దాం అంతే, అక్కడ చూడటానికిగా మా వాడిని ఉరిశిక్ష చేస్తూ ఉంటే కాదు పదండి అక్కడికి అన్నారు. వెళ్ళారు అక్కడికి, వెళ్ళిన తర్వాత ఏంటి వాడి మెళ్ళలో తాడు వేశారు, తాడు వేసి లాగారు. లాగానే ఈయన వెళ్ళి తన భుజాలు అతని కింద పెట్టాడు ఆ ఉరిశిక్ష పడిన వ్యక్తి కింద. అంటే ఇంక వేళ్ళాంటిగా వాడు దింపేయండి అన్నాడు. అదేంటి అన్నాడు, చూడండి ఆర్డర్లో ఏం రాసిందో కోర్టు ఆర్డర్లో, హీ షుడ్ బి హ్యాంగ్డ్ అన్నారు, హీఈస్ హ్యాంగ్డ్, ఇంకా దింపేయండి అన్నాడు. రూల్ ప్రకారం కోర్టులో ఏంటంటే ఒకే శిక్షకి ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష పడకూడదు. తెలిసినా కూడా ఒకసారి వాడు ఆ నేరం మీద ట్రయల్ అయ్యి బయటకు వచ్చేసాక నిర్దోషని, తర్వాత వాడే హంతకుడని గ్యారంటీగా తెలిసినా కోర్టు శిక్షించలేదు. ఇంకా ఇంకా రూల్ అది నేరశాస్త్రంలో ఏంటంటే ఒకే తప్పుకి రెండు సార్లు నువ్వు వాడిని ట్రయల్ చేయలేవు. అప్పుడు ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారంటే హీ షుడ్ బి హ్యాంగ్డ్ టిల్ డెత్ అనే పదం అప్పుడు కలిపారు. అయితే హీ షుడ్ బి హ్యాంగ్డ్ అని ఉండేది, అంత మేధావి అనమాట. అటువంటి మేధావి దగ్గరికి ఇంకో కేసు వచ్చింది. ఇది చిత్తం గురించి చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను, అలవాట్లో ఎలాగో పొరపాట్లు జరుగుతూ ఉంటాయో. ఇంకో కేసు ఏదో వచ్చినప్పుడు చాలా డబ్బున్న వ్యక్తి అతను మోతీలాల్ నెహ్రూని తన కేసు వాదించడానికి పెట్టుకున్నాడు. అటువైపు ఉన్నటువంటి వ్యక్తికి ఆర్థిక స్తోమత లేక ఎవరో మామూలు వ్యక్తిని ప్లీడర్గా కొత్తగా వాదన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని పెట్టుకున్నారు. ఫోర్గన్ కంక్లూజన్ గా మోతీలాల్ నెహ్రూ లాంటి వాడు వాదిస్తే అసలు వాదన అంటే ఏంటో తెలియని ఒక బచ్చా లాయర్ వాదిస్తూ ఉంటే ఎవరు గెలుస్తారు, సరే ఎవరు తెలుసుకున్నారు. సరే చివరికి ఆర్గ్యుమెంట్స్ రోజు వచ్చినప్పుడు మోతీలాల్ నెహ్రూకి ఆపోజిట్గా ఉన్నటువంటి లాయర్ మోతీలాల్ నెహ్రూ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, మన ఇద్దరం చాలా ఒకటే, మన ఇద్దరం ఫ్రెండ్స్ని, నువ్వు చిన్న పని చేసి పెట్టి నాకన్నట్ట, నేనేం చేస్తాను నేనేం చేయలేదు, చిన్న పనినే పెద్ద పని కాదు, అది నేరము కాదు, ఆ పని చేసి పెట్టానంట, సరే చేసి పెడతానని నువ్వు అంతగా అడుగుతూ ఉంటే అన్నాడు. సరే చేశాడు. సరే ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. కోర్టు దగ్గరికి వెళ్ళారు. జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు మోతీలాల్ నెహ్రూ ఉదాహరణగా ఏమన్నాడంటే, నువ్వు చిన్న కుర్రాడివి, నేను ఇంకా ఆర్గ్యూ చేశాక నీ మాటలు వినేవాడు కూడా ఎవడు ఉండడు, అని చెప్పి నీవే ముందు ఆర్గ్యూ చేయి తర్వాత నేను మాట్లాడతాను, వద్దులేండి మీరు పెద్దవాడు ముందు మీరే ఆర్గ్యూ చేయండి అని అంటారు. సరే ఆర్గ్యూ చేయడానికి లేచేట, లేచిన తర్వాత చెయ్యి ఇలా పెట్టుకున్నట్ట, ఇక్కడ కోర్టులో బొత్తం లేదు. మోతీలాల్ నెహ్రూకి అలవాటు ఏంటంటే బొత్తం ఇలా అనుకుంటూ వాదిస్తాడు. ఏం చేసాడు ఆ చిన్న లాయరు, వాడికి వాదించటం వచ్చినా లేదో తెలియదు కానీ సైకాలజీ చాలా బాగా తెలుసు. ఆ కారు డ్రైవర్నితో లాలు చెప్పాడు, ఆ బొత్తం పీకింగ్ చేశాడు. ఇంకంతే చెయ్యిలా వెళ్తుంది సరే అంటున్నాడు. నో ఆర్గ్యుమెంట్స్, నిజంగా జరిగిన సంగతి. అంచేత అంత అద్భుతమైనటువంటి బుద్ధి, అంత అద్భుతమైనటువంటి మేధస్సు కూడా ఒక్కోటి మొత్తం తెలిసింది అలవాట్లో. అంచేత సుగ్రీవుడు హనుమంతుడు బుద్ధి మనస్సు ఎప్పుడు వాలి దగ్గర ఓడిపోతూ ఉంటారు. వాలి అందుకే ఎప్పుడు కూడా బుద్ధి మనస్సు కంటే సగం ఎప్పుడు పొలవాటు వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు. వాలికి వాలి ముందు ఎవరైనా నుంచుని యుద్ధం చేయడానికి ట్రై చేస్తే, ఆఖరికి రాముడు కూడా వాళ్ళు ముందు నుంచుకుని కనుక మీరు యుద్ధం చేస్తే మీ శక్తిలోని సగం తినిస్తుంది అలవాటు. దాన్ని మీరు అలవాటు పడితే మీరు ఇంకేం చేయలేరు, ఓడిపోయి తీరాల్సిందే. అంచేత ఏంటి, చిత్తము ఎక్కడ పనిచేయదు అలవాటు, ఋషిముఖ పర్వతం మీద పనిచేయదు. ఋషులు ఉన్న చోట అలవాట్లు ఏం చేయలేవు.
ఇప్పుడు ఏ తిరుపతి దేవస్థానంలోనూ కొండ లోపల దేవుడు గర్భగుడిలోకి వెళ్ళిపోయి తాగుడు తాగండి, సారా తాగండి, సిగరెట్ కాల్చలేంటే ఎవడు కాల్చలేడు. ఇంచేత అక్కడ వాడికి ఎంత అలవాటు ఉన్నా వాడు బయటకు వచ్చి కాల్చుకోవాల్సిందే తప్ప ఆ లోపల చిత్తం యొక్క ప్రవృత్తి ఏమీ చేయలేదు. అంచేత వీళ్ళు సేఫ్గా ఎక్కడ ఉంటారంటే మనస్సు బుద్ధి ఋషిముఖ పర్వతంలో ఉంటారంటే ఇలాంటి సాధనా క్యాంపుల్లో కానీ లేకపోతే హరిద్వార్ లాంటి తీర్థస్థలాలలో, తీర్థస్థలాలు కాదు తపస్సంపన్నులైన స్థలాల్లో, తీర్థస్థలాల్లో ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటున్నాయి. అంచేత అలాంటి చోట మనస్సు బుద్ధి లైన్లో చిత్తాన్ని అధిగమించి పనిచేస్తూ ఉంటాయి. ఇది రామాయణం యొక్క ఆంతరిక గాథ, మన శరీరంలో జరిగేటటువంటి ఆంతరికమైనటువంటి రామాయణం. దీన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళా కుడి శ్వాసను ఉపయోగించాలి. ఇక్ష్వాకు వంశం అంతా కూడా సూర్యవంశపు రాజులు కదా. కుడివైపు శ్వాస ఎన్ని రకాలుగా ఫలవంతం అవుతుందో శరీరంలో, ఎన్ని రకాల నాడీ సముదాయాల్లో వెళ్తుందో ఇదంతా కూడా రామాయణం ద్వారా తెలుస్తుంది. ఎడం వైపు ఉన్నటువంటి శ్వాస ఎలా వెళ్తుందో, మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు ఎన్ని రకాలుగా పనిచేస్తాయో తెలిసేది మహాభారతం. అంచేత 5 ప్రాణాల చరిత్ర మహాభారతం చెప్తే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి విద్య రామాయణం చెప్తూ ఉంటుంది. మరి ఇదేం చెప్తుంది ఇది? దుర్గా సప్తశతి, ఇప్పుడు మనం చదువుతున్న దేవాసుర సంగ్రామము, 3 దాన్ని ఏమంటారు అంటే గ్రంథులు అంటాం. గ్రంథులు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే 3 ఏవో ఉన్నాయి కాబోలు శరీరంలో, ఆ 3 మనం విప్పేసుకుంటే సరిపోతుందని. 3 లేవు అక్కడ, కాంప్లెక్సెస్ అంటూ ఉంటాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ పేరు మీరు వినే ఉంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఎదుటివాడి కంటే నేను తక్కువగా ఉన్నాను అనేటటువంటి భావం. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే ఎదుటివాడి కంటే నేను చాలా గొప్పవాడిని అనేటటువంటి భావం. ఇవి 2 కాకుండా ఉన్నది లేనట్టు చూడేటటువంటి భావం ఉంటుంది. దాన్ని జాక్ అండ్ హైడల్ కాంప్లెక్స్ అంటాం సైకాలజీలో. మరి సంస్కృతంలో వాటిని విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి అని పిలుస్తూ ఉంటాం. దుర్గా సప్తశతి ఈ 3 గ్రంథుల్ని ఎలా భేదించాలో చెప్తూ ఉంటుంది. దీన్ని హ్రీం శ్రీం క్లీం బీజాలు అంటూ ఉంటాం. అశ్వమేధిక కుటి ప్రవేశంలో ఈ 3 బీజాలని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పబడతారు. 9 రోజుల సాధనలో వీలవుతే, అనుకూలిస్తే ఈ సాధనా శిబిరంలో ఏదో ఒక 9 రోజుల సిరీస్లో ఈ అశ్వమేధిక కుటి ప్రవేశ సాధన కూడా మనం చేసుకుందాం ఇక్కడ. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాలు, మన శరీరంలో ఉన్నటువంటి ఈ 3 గ్రంథులు, 6+5=11 +3=14. ఈ 14 లోకాలను ఎవడైతే గెలవగలిగితే వాడు ఆ చతుర్దశ భువనాలకి అధిపతి అయినటువంటి పరమాత్మని సాక్షి రూపంగా దర్శించగలుగుతాడు అన్నదే ఈ మొత్తం ప్రక్రియ యొక్క సాధనా రహస్యం. అది గుర్తుంచుకోండి. 6 చక్రాలు స్థూల శరీరానికి సంబంధించినవి, 5 కోశాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి, 3 గ్రంథులు కారణ శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అశ్వమేధ ప్రక్రియలో దేవాసుర సంగ్రామంలో 3 గ్రంథులు అంటే కారణ జగత్తుకు సంబంధించినటువంటి విశేషాలు మనం చదువుకోబోతున్నాం. 3 కథలో శుంభ నిశుంభవద అంతరార్థము దేవతలు మళ్ళీ మహాదేవి శరణకు వెళ్ళుట, దేవశక్తుల సంఘటీకరణ, ధూమ్రలోచన అంటే స్పష్టంగా చూడలేకపోవడం, వధ రక్తబీజవధ అసురత్వాన్ని భూమి మీద ఒక బిందువు లేకుండా చేయుట, ఆ తర్వాత సమస్త శక్తులను తనలోనే ఏకీకరణ చేసి శుంభ నిశుంభవద జరుగుతుంది. దుర్గా సప్తశతి పేరుతో విఖ్యాతమైన మార్కండేయ పురాణంలోని వాస్తవాలు జరిగిన 3 కాలాలలో ఆర్యశక్తి గాయత్రి దేవశక్తి స్థాపన ఎలా చేసిందో తెలుపుతుంది. ఇక్కడ తత్ సవితురు వరేణ్యం అనేటటువంటి 8 అక్షరాలు షట్చక్ర భేదానికి డైరెక్ట్ లింక్ తెలుపుతాయి. ఈక్వేషన్ ఫార్ములా ఏ విధంగా అయితే పరమాణువులో ఉన్నటువంటి శక్తి ఎలాగా బహిర్గతం చేయాలో, జాగరణం చేయాలో E=mc² అనే ఒక సూత్రం తెలుపుతుందో, మన శరీరంలో ఉన్నటువంటి స్థూల శరీరంలో ఉన్నటువంటి వెన్నుపూసలో ఉన్నటువంటి 6 చక్రాలను ఏ విధంగా మనం జాగృతం చేసుకోవాలో తెలిపేటటువంటిది తత్ సవితురు వరేణ్యం అనేటటువంటి సూత్రం తెలుపుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం చాలా కలియుగంలో మనం చాలా అపోహల్లో ఉన్నాం. ఏంటి మనం చాలా అపోహలో ఉన్నాం అంటే షట్చక్ర జాగరణ మనం చేసుకోవాలని చేసుకోకలేదు, జాగృతం అయిపోయి ఉంటుంది. ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. 2 చాలా తేడా ఉంది. జాగరణ చేసుకోవాలి అనుకోవటానికి ఉన్నదాన్ని ఉపయోగించుకోవటానికి చాలా తేడా ఉంది. 1958-59 బ్లిట్జ్ పేపర్, వీక్లీ పేపర్ కనుక దొరికితే కొన్ని ఫోటోలు పడ్డాయి. ఆ ఫోటోలు చూస్తే మీకు చాలా ఆశ్చర్యమేస్తుంది. బాంబేలో బ్యాంక్ అకౌంట్ను అడుక్కునే వాళ్ళ ఫోటోలు వేశారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఈ రైల్వే స్టేషన్స్ అక్కడ ఇక్కడ ఇక్కడ అడుక్కుంటూ ఉంటారు, మామూలుగా అడుక్కుంటూ ఉంటారు, బిచ్చగాళ్ళలాగా ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంటారు ఉంటారు. అందులో ఒక బిచ్చగాడు చనిపోయినప్పుడు సరే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాడి శవాన్ని తీసుకెళ్ళిపోతుంటే పైకి లాగితే ఆ ధ్వని పెట్ట కింద మూడు బ్యాంకులో మూడు డిఫరెంట్ పేర్లతో వాడితే బ్యాంక్ అకౌంట్ ఉంది, ప్రతి దాంట్లోనూ లక్ష రూపాయలు దాటింది. ఫోటోలు కూడా వేశాడు. మీకు ఎప్పుడైనా వీలుంటే, మరి ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ 1958 కాశీలో ఉన్నప్పుడు చూశాను ఆ ఫోటోలో, ప్లాస్టర్ వేసింది అది. మనం కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాం. లక్షల లక్షల వాళ్ళు చూసి మనం అనుకుంటున్నాం కానీ వాడు అడుగుతున్నాడని ఆ ఆరు చక్రాలు జాగరణ చేయాలి మరుగు అని మనం గాబరా పడుతున్నాం తప్ప అది జాగ్రత్తం అయిపోయిందా, ఇంకేం జాగ్రత్తలు చేస్తాం. స్విచ్ వేసేసాం, లైట్ వెలిగింది. ఎన్నిసార్లు మీరు నొక్కితే స్విచ్ వెలుగుతుంది, ఇంకా వెలిగే ఉంటుంది. ఇంకా చేయక్కడి నుంచి తీసేసి వచ్చిన వెలుగును ఉపయోగించుకోండి. ఆ వచ్చిన వెలుగును ఉపయోగించుకోకుండా నేను స్విచ్ నొక్కుతున్నాను, స్విచ్ నొక్కుతున్నాను, స్విచ్ నొక్కుతున్నాను అలా నొక్కుతూ ఉంటే ఏమవుతుంది, ఆ వెలుగు వెలుగు అలాగే ఉంటుంది, పెద్ద మార్పులు ఏమీ రాదు. ఇచ్చేత ఈ కుండలిని సాధన షట్చక్ర జాగరణ గురించి ఆలోచించే వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటి అంటే, గురువుగారు ఇచ్చేది తత్సవితుడు వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైన సూర్యుడు వలె అనేటటువంటి ఫార్ములా ఇచ్చారు. షట్చక్ర జాగరణ జరిగిపోయింది అని మీరంతా ఘంటాపరంగా ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే, మానవ శరీరం మనకి లభ్యం అవటమే షట్చక్ర జాగరణకి ఆధారం. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, జంతువులన్నిటి వెన్నుపూసలు భూమికి సమానాంతరంగా ఉంటాయి. పైథాగరస్ని ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాక, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ అన్ యానిమల్ అని, మనిషికి జంతువుకి మధ్య తేడా ఏంటి అని. పైథాగరస్ లెక్కల్ మాస్టర్ కదా, పైథాగరస్ థియరీ అని చెప్తే 90 degrees అన్నట్ట. 90 degrees అంటే ఉద్దేశం ఏంటి అంటే, జంతువుల యొక్క వెన్నుపూస ఇలా ఉంటుంది, మనిషి వెన్నుపూస నుంచుని ఉంటుంది కనుక 90 degrees తేడా ఉంది అన్నాడు. అది డిఫరెన్స్. ఇద్దరు జంతువులే కానీ ఏంటి తేడా, అక్కడ కుండలీకరణం చెక్కినటువంటి శక్తి ఇంకా నిద్రాణమైన స్థితిలోనే ఉంది, పడుకునే ఉంది, మనిషి శరీరంలో అది నుంచుని ఉంది ఆల్రెడీ, దాన్ని మీరేం నిలబెట్టకల్లే, అది లేచే ఉంది. అది కానీ అది లేచే ఉంది కానీ మీరు ఎప్పుడు అది కరెక్ట్గా ఉంది దాన్ని ఉపయోగించుకోగలిగితే. ఉపయోగించుకోకపోతే ఇందాక నేను చెప్పాను కదా, బాంబేలో ఉన్నటువంటి అడుగు తినేవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో లక్షల లక్షలు ఉంటుంది, మనిషి మాత్రం అలాగే జీవిస్తూ ఉంటాడు. శబ్ద స్పర్శ రూప రసగంధ ఇవి ఐదు అంటే వినేటటువంటి జ్ఞానము. స్పర్శ ద ఎబిలిటీ టు కాంటాక్ట్, రూపము ద ఎబిలిటీ టు సీ,